జై మహాకాల్. ఇది నవంబర్ 29 2004 సాయంత్రం 7 గంటలకు ఒంగోలులో జరిగిన అరబిందో క్లాస్. జై జై మహాకాల్.
శరీరాలు ఉంటాయి అన్నది మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమొదటిది అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము, మూడవది మనోమయ కోశము, నాలుగవది విజ్ఞానమయ కోశము, ఐదవది ఆనందమయ. ఈనాడు ఉన్నటువంటి మానవులలో వ్యక్తులు చదువుకోవటం అంటే నేను డిగ్రీ ఉన్న వాళ్ళని చెప్పకుండా అక్షరజ్ఞానం ఉంది. ఏదైనా ఒక విషయాన్ని చదువుకుని అర్థం చేసుకోగలిగేటటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా మనోమయ కోశంలో ఉన్నటువంటి వాళ్ళే. అంటే మరి మిగతా వాళ్ళకి మనస్సు లేదా? మనస్సు ఉంది, కానీ ఆ మనస్సుని అక్షరజ్ఞానంకి మలుచుకోగలలే. చాలా మందికి ఇంకా అక్షరజ్ఞానం లేదు భారతదేశం ఇప్పటికి. ఇప్పుడు మనం ఈ వేదాంత ధోరణిలో ఆధ్యాత్మికత గురించి మనం వెళ్తూ ఉంటే సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఈ ఆధ్యాత్మిక ధోరణి 10% కూడా వెళ్తాం లేదు. ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇన్ని సంస్థలు, ఓ సాయి సంస్థ అని అరవింద సంస్థ అని కాదు, ఆధ్యాత్మిక సంస్థలు అన్ని కూడా అంటే అందులో క్రిస్టిజం ఉండొచ్చు, క్రిస్టియానిటీ ఉండొచ్చు, క్రిస్టియానిటీలో అనేక భావం ఉండొచ్చు, రకరకాల ఉండొచ్చు. కానీ ఇంత ఉన్నా, ఇన్ని సంస్థలు ఉన్నా కూడా 10% కూడా వెళ్ళటం లేదు అంటే అర్థం చేసుకోండి. మనం ఏం కంగారు పెడుకోవచ్చలేదు, మనం ఇంత సంస్థ పెడుతున్నామా? అన్నిటికంటే పెద్ద గాభరా ఏంటి అంటే చాలా మందికి మానసికంగా ఒక రోగం పట్టుకుంటుంది. ఏంటి అంటే తెలుసుకున్నంత తెలుసుకున్నాం, ఇంత తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. తెలుసుకోవలసిందంతా మాటల ద్వారా తెలుసుకోగలిగింది నువ్వు తెలుసుకున్నావు అంటే ఓకే, అది కూడా నువ్వు తెలుసుకున్నావు నేను చెప్పలేను. ఇంకంటే నీకు తెలుగు వస్తే తెలుగు భాషలోనే ఎంతుందో అందుకు చూడాలి. చదివాను మనం ఎలా చెప్పగలం? అన్ని రకాలుగా చెప్పలేం కదా. అందులో మనకు నచ్చిన సబ్జెక్ట్స్ చదువుతాం, మనకి నచ్చిన సబ్జెక్ట్స్ మీద ఇంకా ఎన్ని ఉన్నాయో పుస్తకాలు. ఇంకా మానసికంగా అక్షరజ్ఞానం ఉన్నంత మాత్రాన కూడా మీకు మొత్తం సబ్జెక్ట్ రాదు. ఒకవేళ తెలుగు వాళ్ళు ఉన్నారనుకో, ఇంగ్లీష్ భాష రాదు, ఇంగ్లీష్ లోని పుస్తకాలు చదివితే ఇంగ్లీష్ తెలుగు వచ్చు, మరి ఫ్రెంచ్, హిందీ, కన్నడ, మరి ఎన్ని భాషలు ఉన్నాయో దేవుని తెలియదు. కొన్ని వేల భాషలు గ్యారంటీగా ఉందంటే ఇంకా మనస్సు ద్వారా జ్ఞానాన్ని మనం పొందగలగటం అనేది అసంభవం. అలా మానసు గోచరం అని చెప్పేటందుకు మనస్సు ద్వారా, వాక్కు ద్వారా ఆధ్యాత్మిక విద్యను మీరు పొందలేరు. మనస్సు ద్వారా, వాక్కు ద్వారా మనం ఇది పొందలేము అని మనం తెలుసుకోగలుగుతాం అంటే అతీంద్రియమైనటువంటి విధానాలు అవలంబించవలసి వస్తుంది. ఈ అతీంద్రియమైనటువంటి విధానాలు మనం ఎలా అవలంబించగలము? ఇంకా అతీంద్రియ విధానానికి కొన్ని శరీరంలో ఇన్వలంటరీ ఉంటాయి, కొన్ని వలంటరీ ఉంటాయి. వలంటరీ అంటే ఏంటి? మనం ప్రయత్నం చేస్తే జరిగేది, చెయ్యాలి, వేలు కడతాలి, ఇది మీ చేతిలో ఉంది వలంటరీ. ఐచ్ఛికం అన్నమాట. మీకు ఇష్టం ఉంటే చేయగలం, ఇష్టం లేకపోతే చిన్నపళ్ళు అలాంటివి కొంచెం దాని మీద మనస్సు పెడితే ఆపుకోగలవు, కానీ ఎక్కువ చేస్తే ఆపుకోలేదండి. ఇప్పుడు పెట్టు ఇంకొన్ని ఉన్నాయి, గోల్డ్ పెరగటం, చుట్టు పెరగటం, చిన్న పెరగటం, బ్లడ్ సర్క్యులేషన్, అసలు ఎదిగితే నీ కంట్రోల్ లేనే లేదు, నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. అవి అవి జరుగుతూనే ఉంటాయి నువ్వు బతుకున్నంత కాలం. మన శరీరం వదిలేసిన తర్వాత సాగుతాయి కానీ మన శరీరంలో ఒకటి రెండింటికి సంబంధించింది అండి. శ్వాస శ్వాస నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాంతో అదే జరుగుతుంది. మీకు కావాలనుకుంటే దాన్ని మార్చగలవు. ఇంకా ఇంటి వాలంటరీగా దానింటే లేదా ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది. అది మాత్రం నిరంతరం జరిగేటువంటి చెట్లు. కానీ నువ్వు కావాలని అనుకుంటే దాన్ని మార్చవచ్చు. అంటే అర్థం ఏంటన్నమాట, కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్లోకి వెళ్ళటానికి మార్గము శ్వాస. అంటే అది రెండు ఉంది, దానితో అది జరుగుతూ ఉంటుంది. శ్వాస నేను ఇష్టం అయితే దాన్ని మార్చుకోగలవు. అంటే శ్వాసను పట్టుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు, దానంతా అది జరిగే ప్రక్రియలోకి వెళ్ళిపోగలవు, ప్రకృతిలోకి. అది ప్రాణాయామం అంటే. పొద్దున్న నేను జపం గురించి చెప్పండి మీకు. దేని కదా జపము అంటే అర్థం ఏంటి, నువ్వు ఏమి కోరుకుంటున్నావో అది నీ నిత్య జీవితంలోకి రావాలి. అంటే ఆ సూర్యుడు యొక్క సవితా శక్తి నీ కళ కళంలో దిగాలి. దిగాకరం అనేది దానికి అనుగుణంగా మారాలి. ఎలా మార్చుకోవాలి, గతంలో అయితే ఆయుర్వేదం మనకి రాదు. అంటే మన బ్రెయిన్ లో కార్యం నడిపేటటువంటి ప్రకంపనాలు ఇచ్చేటటువంటి మెరుగు పనిచేయటంగా ఇంకనే అర్థం. ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం ఏదైనా ఒక పని చేయగలుగుతున్నాము అంటే ముందు ఆ పనిని అభ్యసించాలి. నడక కూడా మనకి ముందు రాదు. కళ్ళో తల్లో లేకపోతే ప్రకృతిని చూసో లేకపోతే పురాకృతమైనటువంటి ఆ సంస్కారాల వల్ల లేచి నుంచుంటాం. లేచి నుంచున్నాక నడక మొదలు పెడతాం, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, చివరికి నడిచేయగలుగుతాం. అంటే ఈ పడిపోవటం లేవటం నడవటం పడిపోవటం లేవటం నడవటంలో ఏం జరుగుతుంది, అభ్యాసం జరుగుతుంది. మెల్లిమెల్లిగా మీ కండరాలకి, మీ నరాలకి, మీ ఎముకలకి, మీ ఆర్గన్స్ ఆర్గన్స్ అంటే అవయవాలకి స్పందించగలిగేటటువంటి శక్తి వస్తుంది. గబుక్కుని చేయలేవు, ఏది గబుక్కుని చేయలేవు. నువ్వు వంట తర్వాత అయిపోయిన వాళ్ళు వంట చేయటం, వంట చేయటంలో తేడాలే. ఏమైంది అక్కడ తకటకటక ఏం పడాలి, అవి యాంత్రికంగా పడిపోతూ ఉంటాయి. పుస్తకం చదివి చూడాలి అంటే నేర్చుకుంటూ ఉండాలి. ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఎంత వేయాలి, ఎక్కువ వేస్తావా తక్కువ వేస్తావా, అంత నెంబర్ వెళ్ళాలి. తగినంత రాస్తాడు వంటలు వారికి పుస్తకాలను. తగినంత అంటే ఎంత చెప్పవాడు, ఇంకేంటి తగినంత దానికి ఎవరికి తెలియదు. మరి మనం వేసిస్తూ ఉంటామో ఉప్పులేదు, తగినంత ఎలా వస్తుంది. అంటే ఏంటి, నీ యొక్క బ్రెయిన్ కి ఆహారానికి వెళ్ళిన క్వాంటిటీకి మీ చేతికి మధ్య ఒక లింక్ ఉంది. మీకు ఆ తెలియనటువంటి ఒక లింక్ కరెక్ట్ గా అంత పడిపోతుంది. నువ్వు మళ్ళా కరెక్ట్ చేయాలనుకుంటే పడిపోతుంది. దానికి అది పడిపోతే ఓకే కదా. అలాగా ఈ జపము చేస్తున్నప్పుడు ఆ జపము యొక్క భావన తదర్థ భావన, జప తదర్థ భావన రెండు జరగాలి. నేను ప్రాణాయామం గురించి చెప్పబోతో ముందు జపానికి ఎందుకు వెళ్ళాను అంటే, ముందు ఈ జపం మనం కరెక్ట్ గా చేస్తే తప్ప ప్రాణాయామానికి రాదు. ఎందుకంటే జపము అనేది హై స్కూల్ 10th క్లాస్ వరకు జరిగింది, ప్రాణాయామము ఇంటర్మీడియట్. ఎందుకంటే 10th క్లాస్ ముందు కరెక్ట్ గా సిలబస్ చూపితే కదా మనం వెళ్ళగలం. ఇంకా ఈ జపము మనం చేస్తున్నప్పుడు అభ్యసించాలి. ఏ విధంగా అభ్యసించాలి, సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధమైనటువంటి పని చేస్తున్నాడు, సూర్యుడు ఏ విధమైనటువంటి పని చేస్తున్నాడో అలాంటి పని నువ్వు అలవాటు చేసుకోవాలి. ఓం నమ శివాయ. శివుడు ఎలాంటి పని చేస్తున్నాడో అలాంటి పని అభ్యసించాలి. రామ రామాయణ రాముడు ఎలాంటి పని చేశాడో అలాంటి పని చేయటానికి అభ్యసించాలి. క్లీం కృష్ణాయ నమనము, క్లీం జ్యోతిజన వల్ల భార్య స్వాహాను, గోవింద దామోదర రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు రకరకాలైనటువంటి పేర్లు మీకేం చెప్తాయి, మీరు ఎలా జీవించాలి చెప్తాయి, మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి చెప్తాయి. ఇంకొక మీ ఉపాధ్యానికి అనుగుణ్యంగా మీరు ఆచరించకపోతే డైలీ లైఫ్ లో నష్టం అవుతుంది. అందుకే దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు గాయత్రి మంత్రంతోనే. శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పరివారాన్ని స్థాపించారు. ఇంకా మిగతా ఎవరు గాయత్రి మంత్రం చేస్తున్నా ఏదైనా ఒక పరివారాన్ని స్థాపించాలంటే మీకు నాకు ఎక్కడ తెలుసు. పాతకాలంలో కంటే ఒక విశ్వామిత్రుడు ఒక శిష్యుడు గురించి మనం చెప్పుకుంటాం. ఈ మధ్యకాలంలో నాకేం కనిపించలేదు ఎక్కడ ఎవరైనా ఉండే ఒక విశ్వామిత్రుడు కనిపిస్తున్నాడు, ఒక శిష్యుడు కనిపిస్తున్నాడు. మళ్ళీ ఈ కాలంలో వచ్చేసరికి దయానంద సరస్వతి కనిపిస్తున్నాడు, శ్రీరామ శర్మ ఆచార్య కనిపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే మన మంత్రజపాలన్నీ కూడా వ్యర్థమైనటువంటి మంత్రజపాలండి. కానీ ఇతరులకు ఇచ్చేటంటే ఇంకో అద్భుతాలను ఏదో చేసేదానికంటే కూడా కూర్చొని జపం చేయడం డెఫినెట్లీ ఇంద్రుడు అవుతాం లేదు. కానీ మంత్రజపం ఎందుకు పనికిరాదు అంటే ఏంటి, నిత్య జీవితంలో 10 మందికి ఉపయోగపడేటటువంటి మంత్రజపం మంత్రం కాదు. నీ ఒక్కడికి నువ్వు ఇతరుల జీవితంలో దెబ్బలు కలగలేయకుండా లేకపోతే నువ్వు ఏదో రసవతాన్ని ఆ కాలంలో చేసుకుని మనం ఏదో దెబ్బలు తినకుండా ఉండడానికి మాత్రమే అది పనిచేస్తుంది. ఎన్ని వేల మంత్రజపం చేసినా ఏది చూసా, ఎందుకంటే మంత్రజపం చేసుకున్నప్పుడు అబద్ధ భావన లేదు, అబద్ధభావన ఉండాలి. ఏంటి అర్థమైన సూర్యుడి యొక్క చుట్టూ నా యొక్క కలకణాల్లో జీవితండి భగు దేవస్థితిని దివ్యమవుతుందని అంధకారాన్ని పోగొడుతుంది. అంధకారాన్ని పోగొడుతుంది ఆచరణలో వెలుతురు కనిపించాలి. మీ చేసేటువంటి మాటలలో చేతలలో వైవిధ్యం కనిపించాలి. అది కనిపించటం మొదలెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీ లోపల ఉన్నటువంటి గురువు బయటకు వస్తాడు. గురువు గారికి ముందు మదనమోహన్ మాలవీ చెప్పాడు గాయత్రి మంత్రం గురించి. మనం తీగ 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 అక్షయమైనటువంటి గురువు వచ్చింది. ఇంకా భౌతిక జగత్తులో ఎవడు ఎంత గొప్పవాడు నీకు చెప్పినా ఆఖరికి శ్రీరామ శర్మ ఆచార్య నోటి ద్వారా నువ్వు గాయత్రి మంత్రాన్ని తీసుకున్నా ఆయన నీ గురువు కాదు. సూక్ష్మ జగత్తులో మీ అంతరంగాలలో ఆ గురువు రావాలి. ఆ గురువు రాయటానికి ప్రాణాయామం చాలా ముఖ్యం. కానీ ఎప్పుడొస్తాడు ఆ గురువు? మీ ఆచరణలో ప్రతిరోజు మార్పుకి ప్రయత్నించేవాడు. అడుగులు వేస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం, అడుగులు వేస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం, అడుగులు వేస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం. పడిపోయిన వాడిని నేను ఎన్నిసార్లు అడుగులు వేసినా పడిపోతాను, కానీ నడక రాదుగా. అలాగా మీరు ఎన్ని జన్మలు బట్టి గాయత్రి మంత్రం చేసుకుంటున్నా అలా జీవించాలి అనేటటువంటి భావన రావాలి మీకు. ఎలాంటి భావన రావాలి, ఎలా జీవించాలి అనేటటువంటి భావన రావాలి అంటే గురువు గారు ఏం చెప్తున్నారు అంటే అరవింద కూడా చెప్పింది, అదే ఇద్దరు చెప్పింది ఏంటంటే సమర్పణ రావాలి. సమర్పణ అంటే ఏంటి, మీ భౌతిక శరీరం ఉంది, మీ కోరికలు ఉన్నాయి, ఇంకా ఆలోచనలు ఉన్నాయి, ఈ మూడు కూడా నువ్వు తీసుకుపెట్టుకో. నీ శరీరాన్ని నువ్వు ఉపయోగించుకుంటే నీకు నువ్వేమి కోరుకు, నువ్వేమి ఆలోచించుకో. నువ్వు ఆ కృషి పెట్టుకోగలిగితే అప్పుడు నీ గురువు నీకు ప్రత్యక్షమయ్యి నీ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. అంతవరకు నీకు గురువు ఏం చేయదు, అంతట గురువే చేయిస్తున్నాడు, గురువే అన్ని చేయిస్తున్నాడు. భావన ఉంటానికి ఖర్చు ఏమీ లేదు, ఇంకంటే చివరికి ఆ భావన రావాలి నీకు. కానీ నటిస్తున్నాం మనం అంతే, మనం ఏ పిచ్చి పని చేసినా కూడా. ఇందాక ఇవాళ నేను సాయి గుళ్ళో ఒక సంత వెళ్ళాను, నాకు మనం చేయలేమండి అది. నేను అక్కడే అన్నే, కానీ నీకు ఎందుకు చెప్తున్నాను, మనం చేయలేమంటే నీ అలాగే చేయలేవు. నీ ద్వారా భగవంతుడు చెయ్యాలి తప్ప ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థివ ధనుర్ధర, ధనుర్ధర అయినటువంటి పార్థుడు ఏం చేయలేడు, యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఏం చేయలేడు, ఇద్దరు కలవాలి. ధనుస్సు అంటే ఏంటి, నీ శరీరం, మూడు శరీరాలు, నీ యొక్క స్థూల శరీరం ముందు కంట్రోల్లో ఉండాలి. ఎలా చెప్తే అలా ఉండాలి, అది ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండగలగాలి. అత్యుదక్ష మూమెంట్. దానికి ఋషులు ఏం చేశారు? ఆసనాలు కనిపించారు. ఇంకొక మామూలుగా మన శరీరాలు రెండు మూడు విన్యాసాల కంటే ఎక్కువ చేయలేవు. నీ చెయ్యి మానవుతూ ఇంతవరకు ఎత్తుతావు. ఇంతవరకు ఎప్పుడు ఎత్తుతావు? అవసరం లేదు కదా ఎత్తటానికి. కాళ్ళు అవి ఎంతవరకు ఎత్తుతాం మనం? పది డిగ్రీస్ ఎంత ఎత్తుతాం. మొత్తం అలా ఎత్తి వెనక్కి తగిలించండి కదా. కానీ భగవంతుడు నీ శరీరాన్ని ఉపయోగించుకోవాలి అన్నప్పుడు నీ శరీరం మొత్తం ప్లాస్టిక్ గా ఉండాలి. దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు? మీరు సైకిల్ సొంతానికి వెళ్ళినప్పుడు హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసేసి అది ఇలాగే వెళ్ళదు ఇలాగే వెళ్ళదు కొంతటి కొంటారా? నేను ఏమంటారా? మరి మీ శరీరం సరిగ్గా ఉంటాయి కదా భగవంతుడికి ఎందుకైనా ఉపయోగపడుతుంది. సరిగా లేనటువంటి శరీరం, సరిగా లేనటువంటి చిన్నగా లేనటువంటి శరీరం భగవంతుడికి ఏం చూస్తున్నాను? ఏమర్పిస్తాను? ఆయన సర్వశక్తి సంపన్నుడు కనుక నీ శరీరాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, వేరే విషయం. కానీ నువ్వు అర్పించదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నాశనాలు అందుకు వస్తావు. శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు మలపగలగాలి. ఇష్టమైనట్టు ఇక ఆసనాలలో కూడా నాలుగు రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. పిల్లలు చేసేటటువంటి ఆసనాలు, యువకులు చేసేటటువంటి ఆసనాలు, మధ్య వయస్సు వచ్చినటువంటి వాళ్ళు చేసేటటువంటి ఆసనాలు, ముసలాలు చేసేటటువంటి ఆసనాలు, అందరూ ఉపయోగపడతారు గురువుకి. కానీ ఆ ఆసనాలు అందుకు కావాలి సమర్పణ చేసుకోవటానికి. కానీ ఆ చేసుకోవటంలో సహజంగానే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. దాని తర్వాత ఏం చేసుకోవాల్సి వస్తుంది? ప్రాణాయామం చేసుకోవాల్సి వస్తుంది. ప్రాణాయామం ఎందుకు? శక్తి సంపాదించుకోవటానికి. ఇందాక ఒక వ్యక్తి నాకు కనిపించి మనం ఇదంతా చేయలేమండి మాస్టర్, మన వల్ల అక్కడ అవుతుంది, అరవింద్ వచ్చి చేతగాలేదు, వినయ్ శర్మ ఆచార్య వచ్చి చేతగాలేదు, ఆయన ఏమి మాట్లాడలేదు, నేను నా ఇంకో మాటలు చెప్తున్నా చేతగాలేదు అయితే ఏంటంటారు? సైన్స్ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు అనుకో. క్యాన్సర్ కి వాళ్ళు ఎవరు మందు కనిపెట్టలేదు కనుక ఈ తరం వాడు క్యాన్సర్ కి మందు కనిపెట్టడానికి ప్రయత్నించలేదు అనుకో. ఏమవుతుంది? వాడు చేయలేడు కనుక నేను చేయగలను నేను. కానీ ఏ సైంటిస్ట్ నేను చేస్తానండి, నేను ప్రయత్నిస్తానంటే ఇక్కడ నేను చేస్తాను అంటున్నావు కనుక నీకు ఒక నమ్మకం. ప్రయత్నిస్తానంటే నీకు అసలు భయమే లేదు. ఇక్కడ మాట తీరులో మన సంస్కారాలు బయటపడతాయి. మనం ఇంత పని చేయగలమని గురువుకు మేమేం చేస్తామండి, మేము ఇస్తామని అయిపోయామండి, మా వయసు మెరుగుతుందండి అని చేస్తేనే చాలా మంచి ఎంచేయంటే మేము ఎలాగో కొన్ని సంవత్సరాలు తెచ్చుకోవచ్చున్నాం. మిగతా వాళ్ళు సతానం తెచ్చుకోవచ్చు లేకపోతే అది వేరే విషయం. కానీ వయసు పైబెట్టేవాడు ఎప్పుడైనా పోవచ్చు. పోయిన వాడు ఏ మార్గంలో ఉండిపోతాడు? నెక్స్ట్ బర్త్ లో మొదటి నుంచి లైన్ పడతాడు. ఇప్పుడు చేయలేమని వదిలేసుకున్నావు అనుకో, గ్యారంటీగా నెక్స్ట్ బర్త్ లో కూడా నువ్వు వదిలేసుకుంటావు. ఇంకట నువ్వు ఏ ఆలోచనతో జీవించావో అదే ఆలోచనతో నెక్స్ట్ బర్త్ లో కలుగుతావు. ఇంకట ఎక్కువ కష్టపడాల్సిన ముసలా లేదు. మంచి వచ్చిన వాళ్ళు ఇంత కష్టపడాలి? ఆలోచనే కదా. మంత్రజపం చేసుకోవటానికి మంచం మీద ఉంటాం కంటే పెద్ద లాభమే దాకలేనటువంటి టైం ఉండదేమో. మాతాజీకి ఆరోగ్యం బాగుండినప్పుడు నా హాయిగా నా మంత్రజపం సాగుతుంటాను. నేను బాగా చూస్తున్నాను అన్నాడు. కానీ ఇక్కడ మనం మాలలు లెక్క పెట్టుకుంటాం కదా, అదొక అలవాటుగా పడిపోయి మాలలు లెక్క పెట్టుకోలేదనుకోండి అసలు కూడా వచ్చింది. మాల లెక్క పెట్టుకుంటే కనీసం 30 మాలలు 40 మాలలు చేస్తాం మనం. లేదు నా మనసు వచ్చినప్పుడు చేస్తా అంటే అసలు నేను చేయలేవు. ఇంకేంటి అసలు నీ మనసులో మంత్రం మీద ఉండదు. 2 నిమిషాలు మంత్రం చేశాక ఇంకటా మాల పెట్టుకుని 30 మాలలో 40 మాలలో జపం చేయటం మంచిదే. మాల ఎక్కలే భావం అర్థమవుతుందా? ముందు మిమ్మల్ని మీరు భగవత్ కార్యానికి అనుకూలంగానే మలుచుకోకుండా మేము కార్యక్రమాలు పెట్టేస్తామంటారు. కానీ మరి కార్యక్రమాలు ఎందుకు పెట్టమంటున్నారు మాస్టర్? మీరు యుద్ధం నేర్పటానికి మరొక బొమ్మను తయారు చేసి దాన్ని డాయినట్టు అంటే వాడు ఇక్కడ బొమ్మను పడవలేదనుకో యుద్ధంలో అసలు ఏం చేయలేదు. మనం చేస్తున్నటువంటి ఎన్జిఆర్ కానీ మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ మన విన్యాసానికి ఉపయోగపడుతున్నాయి. గురువుల ప్రణాళికకి అనుగుణ్యంగా అది జరుగుతుందో జరగదా నాకు నీకు తెలియదు. ఎప్పుడు గురువుల ప్రణాళికకి అనుగుణ్యంగా జరుగుతుంది, నువ్వు పరిపూర్ణమైనటువంటి సమర్పణ చేస్తున్నాను. పరిపూర్ణమైనటువంటి సమర్పణ ఎలా వస్తుంది అంటే కోరికలు పోవాలి, ఆలోచన దానికి ప్రయత్నించండి. నిరంతరము మీ మనస్సు ఎలా ఉండాలి అంటే అలా ఆలోచన కోరికలు ఏంటి. మరి అలాంటప్పుడు ఏమవుతుంది, చాలా తమాషాలు జరుగుతుంది. మొట్టమొదటి ఏమనిపిస్తుంది అంటే నీకేం కోరిక లేదు, కానీ ప్రపంచం అంతా కోరికల మయమేగా, నీ చుట్టుపక్కల ఉన్నదంతా కోరికల మయమేగా. అలలు వస్తూ ఉంటాయి కదా, ఆ అలలు నీ శరీరానికి తగులుతాయి కదా, తగులుతుంది. అలలో ఈ పువ్వు ఏదో అలల మీద పడింది, తగులుతుంది. ఇంకో పువ్వు కూడా ఎక్కడ ఉంది, ఇంకో పువ్వు కూడా ఎక్కడ ఉన్నాయి, ఇంకో మాల కూడా ఎక్కడ ఉంది, అవంతా అలల్లో దగ్గరికి వచ్చే పువ్వులు కొడుకునిచ్చే పువ్వులు దగ్గర కొంతకాలం దగ్గర ఉంటాయి, మళ్ళీ కొంతకాలం తర్వాత మరప్పుడు మేము కొడుకు దగ్గరికి వచ్చాం, ఇప్పుడు దూరం అయిపోయాను ఏమైనా ఏడుస్తాయా, దగ్గరికి వచ్చినప్పుడు ఆనందించి దూరం అయిపోయినప్పుడు ఏడుస్తాయి. ఒకసారి దూరంలో పెడుకోవచ్చు, ఒకసారి ఇద్దరు పెడుకోవచ్చు, పెడుకుతుంది మైండ్. కానీ పువ్వుల్లో ఏం కోరికలు లేవు, చిత్రం అర్థమవుతుందా? ఆ నదిలో వచ్చేటువంటి పెట్టుకుంటాను నేను, నువ్వు పెట్టుకున్నది అలా జీవించటం నేర్చుకుంది. కానీ మీరు ఎప్పుడైతే అలా జీవించటం మొదలెడతారో అది ఆలోచనకి వర్తిస్తుంది. మీరు అది అర్థం చేసుకోండి, మీది కూడా ఆలోచన, మీ ఆలోచనలు ఏం కావు. మీకేం తెలియదు మీ అమ్మాయికి పెళ్లి చేయాలని, సమాజం యొక్క ఆలోచన చెప్తుంటుంది మీ అమ్మాయికి పెళ్లి చేయాలని, సమాజం యొక్క ఆలోచన చెప్తుంది మీరు చదువుకోవాలని. రామకృష్ణ పరమహంస అని వాళ్ళ అమ్మ చదువుకోమన్నాడు, నాకెందుకు తనిఖీలని చదువు అన్నాడు, చదువుకోలేదు ఆయన, నువ్వు చదువుకోను అన్నది. కానీ ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, నువ్వు చదువుకో తర్వాత చూడాలనే సందేహం. అంటే ఇప్పుడు మీకున్నటువంటి ఆలోచనలు ఉన్నాయే, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పిల్లలు పుట్టలేదు, మా అబ్బాయి ఈ కష్టంలో ఉన్నాడు, మా అమ్మాయి ఈ కష్టంలో ఉంది, ఏది నీ ఆలోచన సరిగా కావు, నువ్వు పెట్టుకుంటున్నావు దాన్ని. వీళ్ళు గురువులు చెప్పేది ఏంటంటే ఓకే మేమేం చేయలేము బాబు, నువ్వు నేర్చుకో, అలాగే ఆనందిస్తాం ఆనందించుకో, రెండు మూడు సతే మనం ఏమంటాం, ఆనందించినప్పుడు మాత్రం ఓకే మేము ఆనందిస్తామండి, దూరం అయిపోతున్నప్పుడు మాత్రం మేము ఆడము, నువ్వు కలిసినప్పుడు ఆనందిస్తే దూరం అయినప్పుడు గ్యారంటీగా ఏడుస్తా. నిత్యం కలిగితే రెండు వదిలి, లేకపోతే ప్రయత్నించు. ఇంతవరకు రానంత వరకు గురువు గారు చెప్పినటువంటి సమర్పణ అర్థం కాదు. మరొకటి కార్యక్రమాలన్నీ చేయాలి కదా, అదొక అలా అదొక ఏమంటున్నాడు గురువు గారు, నువ్వు నీ కోరికలు అన్ని పక్కన పెట్టే చూడు ఎంత ఎత్తుగా లేస్తావు, భయంకరమైనటువంటి పెద్ద పెద్ద కరటాలు లేస్తున్నాయి ఇప్పుడు యుగ నిర్మాణం అనేటువంటి కరటాలు, అది నువ్వు చేసేదేం కాదు, అది నువ్వు ఒడ్డు కంట పెట్టేసుకుని దేనికో అంట పెట్టేసుకుని లేవలేకపోతున్నావు, నువ్వు నీకు దమ్ముంటే వదిలేస్తావు. వివేకానంద చేసి చూపించాడు జగదీక్షాకంద, అందరి గురువులు ఒక వివేకానంద ఒక ఉదాహరణ ఇస్తున్నాను అనుకున్నాను. ఎవడు ఏం చేసినా పేరు ఆ ఆధ్యాత్మ దేశలో పొందినటువంటి వాళ్ళకి ఎందుకు పేరు వచ్చింది అంటే ఈ సమర్పణ చేశారు. ఈ సమర్పణ ఈనాటి యుగానికి సంబంధించినటువంటి కొత్త యుగానికి సంబంధించినటువంటి మొదటి కండిషన్. ఈ సమర్పణ అనేది పూర్వకాలంలో లేదు, సాధన ఉండేది, హఠయోగం ఉండేది, మంత్రయోగం ఉండేది, భక్తి యోగం ఉండేది, రాజయోగం ఉండేది, ఇదంతా మూసేసేది. సమాధి స్థితిలోకి వెళ్ళాలంటే నువ్వు కూర్చోవాలి కళ్ళు మూసుకుని, నువ్వు బలవంతంగా నీ ఆలోచనలనే నొక్కు పెట్టాలి. రాజయోగంలో మంత్రయోగంలో అక్ష లక్ష మంత్రజపం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని భావన చేసుకుంటూ అది చేసుకుంటూ కొంతమంది నిరీకారం చేసుకుంటూ నీ జీవితాన్ని దానికి అనుగుణంగా మార్చుకుంటే తొందరగా మంత్రయోగం సిద్ధిస్తుంది. చేసుకోలేదు నువ్వు ఎంత తక్కువగా ఆచరణ చేస్తావో అంత ఎక్కువ కాలం పడుతుంది. ఆచరణ కూడా కలుపుకుంటే చాలా తొందరగా అవుతుంది. కానీ ఇక్కడ అంతా ఏంటో నువ్వు చేయాలి. మంత్రజపము నువ్వు చేయాలి, ఆసనాలు నువ్వు చేయాలి, ప్రాణాయామము నువ్వు చేయాలి, ఆయోగము నువ్వు చేయాలి, భక్తియోగంలో భక్తి నువ్వు చేయాలి. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమర్పణ యోగము అనేటటువంటి ఒక కొత్త యోగం, దానికి ఇంటిగ్రల్ యోగా అని అరవిందో చెప్పినటువంటి యోగంతో మీరు కంటిన్యూ చేసాను. నేను అరవిందో క్లాస్ ఇదంతా వినిపిస్తున్నాను, నేను అరవిందో గురించి చెప్తున్నాను. నేను ఇంటిగ్రల్ యోగా అంటే సమర్పణ యోగం అంటే ఏమిటి? ఆ సమర్పణ యోగంలో మీరు చేయవలసినది ప్రతిరోజు కూడా కొంతకాలము పక్కన పెట్టుకుని ఆ కాలంలో మీరు పూర్తిగా సమర్పణ చేసుకోవటం. ఇంకా మీరు జపాలు చేయటం కానీ, మంత్రాలు చేయటం కానీ, ఆసనాలు వేయటం కానీ, ప్రాణాయామాలు చేయటం కానీ ఏముండవు. ఏముంటాయి? నా శరీరం ఉంది, కామమైన శరీరం, మన కోరికలు వచ్చేటటువంటిది యాక్చువల్ గా, మన ఆలోచనలు వచ్చేటటువంటి శరీరం మనమే కూడా, వీటిని మీరు వదిలేండి. అది అరవిందో లెలే అనేటటువంటి విష్ణు భాస్కర్ లెలే అనేటటువంటి ఆయన యోగి దగ్గర నేర్చుకున్నటువంటి ప్రాణాయామం. ఆయన ఏం చెప్పాడు అంటే ప్రాణాయామం అంటే శ్వాసభాగం యాక్చువల్ ఆలోచనలు నియామనము, ప్రాణాయామము అంటే ఆలోచనలను కంట్రోల్ చేసుకోవటం. చిత్తవృత్తి నిరోధ అది యోగం అంటే ప్రాణాయామం అంటే చిత్తవృత్తులు నిరోధించలేం కనుక మనం శ్వాసను పెట్టుకుంటాం. కానీ అరవిందో యొక్క ఈ శ్రవణ యోగంలో, సమర్పణ యోగంలో, ఇంటిగ్రల్ యోగంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మూడింటిని మీరు పక్కన పడేయండి. ఏ మూడింటిని పక్కన పెడతాం? మరి ఈ మూడు పక్కన పడితే ఏమవుతుంది? అది అవగాహనకి రావాలి మీకు. దాన్ని అరవింద ఏమన్నాడు అంటే ఈ మూడింటి పక్కన పడితే ఉండేదాన్ని సైకిక్ బీయింగ్ అన్నాడు. మన వాళ్ళు జీవాత్మ అన్నాడు, ఈగో సైకిక్ అరవిందో అన్నాడు. మన సైకిక్ మన జీవాత్మ జ్వాలాకుడు మహర్షి ఈగో అన్నాడు. దాన్ని సొసైటీ వాళ్ళు కూడా దాన్ని ఈగో అని అన్నారు. మనం నేను ఒక స్పష్ట రావటానికి ఆత్మకి జీవాత్మకి మన తేడా ఉంది. జీవాత్మ అనేది నీకు సంబంధించింది, పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నీ యొక్క జీవుడు. నీ యొక్క జీవాత్మ ఖచ్చితంగా అందరి జీవాత్మ కంటే భిన్నంగా ఉంటుంది. అందుకోసం సైకిక్ బీయింగ్ అన్నాడు, మీ లోపల ఉన్నటువంటిది. అందుకే క్రైస్తవు కూడా దాన్ని అన్నాడు. కానీ దాన్ని ఏమన్నాడు? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నాడు. స్వర్గం యొక్క రాజ్యం ఎక్కడున్నది అంటే ఇట్ ఈస్ విత్ మీ. ఇంకొక మీరు అక్కడ ఓ 20 నిమిషాలు అలా ఖాళీగా కూర్చొని దాన్ని పట్టుకోవటాన్ని చేసింది. సాయితత్వం కూడా అందుకే సాయి కూడా ఏ మంత్రం చెప్పలేదన్నా. ఇంకొక అరవింద చెప్పినటువంటి ఇంటిగ్రల్ యోగా అరవిందోదే కాదు. కానీ అరవిందోది ఎందుకైంది అంటే రమణ మహేశ్వర వేసాడు. కానీ అరవింద యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రెండింటిని కలపగలిగాడు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, నువ్వు ఎవరో తెలుసుకున్నాడు, నోరు ముసి కూర్చున్నాడు. ఇంకా ఆసనాలు ప్రాణాయామాలు అవి ఏం మాట్లాడలేదు. ఆయన శుద్ధి సేవ కూడా ఏం మాట్లాడలేదు. ఆసనాలు ప్రాణాయామాలు దాని గురించి ఏం మాట్లాడలేదు. నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇస్తాడు చెప్పాడు, నేను చేస్తాను. రకరకాలైనటువంటి మనుషులకి రకరకాలైనటువంటి సాధనలు చెప్పాడు. దాన్ని ఆచరించినటువంటి వాళ్ళు మహాపురుషులు అయిపోయారు. నేను బాబా ఒకడు, ఉపాసిని బాబా ఒకడు, నారాయణ మహారాజ్ ఒకడు, లేదా చాలా మంది ఆయన చెప్పినట్టు పూర్తిగా చేయలేదు. మన ఉపాసనీ బాబాని 4 సంవత్సరాలు ఎంతో నా దగ్గర ఉందన్నాడు. ఈయన 3 సంవత్సరాలు 8 నెలలకి వెళ్ళిపోయాడు. నా మిగతా 4 నెలలు ఉంటే మరి ఏమైపోయిండదు. ఉపాసనీ బాబా చెప్పి తెలియజేసుకున్నాడు. పక్కనే కూడా అనేది పెట్టేది చూశారు లేదు మీరు అట్లా సిద్ధికి వెళ్తాం కానీ ఉపాసన బాబా దగ్గర ఆ సూర్యుడిని గురువు గారు ఉపాసన చేశారు ఏకముఖ ఆశ్చర్యుడిని పెట్టారు గురువులందరూ కూడా ఒకే ప్రణాళికతో వెళ్తున్నారు ఒకే విషయాన్ని వెళ్తున్నారు మరి పేర్లు ఎందుకు మార్చారు అంటే సైన్స్ లో కూడా మీకు గమనిక ఉంటే మొట్టమొదట సైంటిస్ట్ లో ఆ సబ్జెక్ట్ ని కనిపించినటువంటి వాళ్ళు వేరే వేరే పేర్లు డెఫినేషన్స్ అని బట్టి గుర్తిస్తాం మనం సైన్స్ లో ఎప్పుడు కూడా డెఫినేషన్స్ అని ముందు బట్టి గుర్తిస్తారు వాట్ ఈస్ కోర్స్ వాట్ ఈస్ ప్రెషర్ కోర్స్ అంటే ఇంగ్లీష్ లో అందరికీ తెలుసు కానీ ఫిజిక్స్ వాళ్ళు చెప్పేటువంటి కోర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ లో ఉన్నటువంటి కోర్స్ కాదు దానికి ఇంకా వాళ్ళు చాలా ఖచ్చితమైనటువంటి నియమాలు ఇస్తారు పేర్లలో తేడా ఉండొచ్చు కానీ మనం ఏం చేస్తున్నాము ఈ దత్తావతారాలన్నీ కూడా సమర్పణ యోగాన్ని బోధిస్తాయి మొత్తం సమర్పణ యోగమే దత్తావతారాలన్నీ కూడా ఇంకా కూడా సమర్పణ యోగం కానీ దేనికి సమర్పణ భగవంతుడి కాదు సమర్పణ నీ యొక్క జీవాత్మకి సమర్పణ సమర్పణ దానికి చేసుకోగలరు మీరు భగవంతుడికి సమర్పణ చేసుకునే దాన్ని శరీరానికి ఎక్కడ ఉంటుంది అనంతమైనటువంటి శక్తికి నువ్వు సమర్పణ చేసుకోగలవా చేసుకుంటే మాడిపోతావు జీవాత్మకి నువ్వు సమర్పణ చేసుకోగలవు అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి భగవంతుడిని మీరు సమర్పణ చేసుకోలేదు చేసుకున్న అనొచ్చు మీరు అది వేరే విషయం ఏంటంటే జీవాత్మలో కూడా మళ్ళా ఉండేది ఆ భగవంతుడే ఆ విధంగా ఓకే కానీ నువ్వు డైరెక్ట్ గా భగవంతుడిలో నేను లీనమైపోతాను భగవంతుడిలో కలిసిపోయాము అనేటువంటి హంబంది లేదు ఈ ముక్తి అనేటటువంటి పిచ్చి నుంచి బయటపడండి అని చూడ అరవిందు అదేం జరగదు అది మరి ఇది వరకు ఋషులు చెప్పారు కదా ఇంత సైన్స్ డెవలప్ అయ్యాక ఈ మాత్రం ఎప్పుడు చెప్పినా మీరు చేయండి సమర్పణ చూస్తాను ఎంత చేస్తారు మరి ఆ కాలంలో చెప్తే ఏం చెప్తారు అందువల్ల వాళ్ళు ఆ మాట అయ్యా నా మాట అక్కలేదు కానీ ఎప్పుడు చేయగలరు అంటే నేను అడగండి చూపించారు అనేక మంది మహనీయులు ఈ సమర్పణ చేస్తున్నారు ఈ సమర్పణ కనుక మీరు చేయటం వస్తే మీరు చేసేది ఏంటి సమర్పణ చేసిన వాడికి చేసేది ఏంటి చెప్పలేదా మరి నిరంతరం మన మీకు కోరిక ఉండకూడదు ఇంకా మీకు కోరిక ఉందంటే అదేదో అనుకుంటుంది జీవాత్మ మీకేదో కోరిక ఉంది జరగదు ఇంకా మొత్తం నువ్వు దాడికి ఎదురైతే ఏమవుతుందో ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు మరి అది మనం ఇప్పుడు చేయగలమా గురువు గారు ఏమన్నారంటే బాబు నీ ట్రై చేయి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయాక దీన్ని అలాగే సాగుపెట్టండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి లంచం ఏంటి అంటే నువ్వు చేసుకుంటూ ఉండు అది నీకంటే ఎక్కువ శక్తి ఉన్నది కనుక యోగక్షేమం వహాన్ని ఈ యోగక్షేమాన్ని నీకంటే కూడా చాలా బాగా అది చూసుకోగలదు ఇంకంటే నీ కోరికలు తిన్నట్టు అనిపిస్తాయి ఇంకంటే నీ కోరికలు దాని దృష్టిలో పిల్లలు చాక్లెట్ అడిగినట్టు నువ్వు అనుకోవచ్చు చాలా పెద్ద కోరిక కోరిస్తాను 20 కోట్ల రూపాయలు కావాలన్నా నేను రోజుకి రోజుకి ఒకసారి కాదు నువ్వు అనుకుంటే అబ్బో ఎంత పెద్ద కోరిక కోరిస్తాను 20 కోట్లు జీవాత్మ దృష్టిలో అది ఏంటి కాదు అది ఇదో తెలుసుకుంటే మీకు నిమిషానికి 20 కోట్ల రూపాయలు ఇవ్వగలదు అది కానీ ఇస్తే ఏం చేస్తాను ముందు ప్రశ్న ఏంటంటే ఓకే నిమిషానికి 20 కోట్ల రూపాయలు నీకు ఇచ్చేస్తాను అది ఏం చేస్తాను ఎలాగో నువ్వు ఇతరులకి ఇవ్వవు ఇతరులకు ఇవ్వటం మొదలైనప్పుడు జీవాత్మ ఇవ్వాలే ప్రకృతి ఇస్తుంది ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి ఇస్తుంది మళ్ళీ మళ్ళీ వాళ్ళు దాన్ని నాటుతూ ఉంటారు సమాజంలోనే కదా ఉపయోగపడేటువంటి దానికి వస్తుంది వాళ్ళకి ఉపయోగపడింది నాటుకుంటే కాదు నష్టపోయే ఉంది కానీ జీవాత్మ కనుక నాటకం మొదలెడితే దానికి అసలు ఎలాగో తెలిసి ఏది ఉపయోగపడేదు ఇంకొకసారి మీకు లాస్ అనేది ఎక్కువ ఉండదు యోగక్షేమం వాహన్యం ఇంకొక గురువులు ఇచ్చే లంచం ఏంటి అంటే నీకంటే అది ఎక్కువ తెలివైందిరా బాబు నువ్వు దీన్ని వదిలేస్తూ ముందు నీ బుర్రని మీరు అసలు రేపు ఏం జరగబోతుందో ఎందుకు నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో కూడా నీకు తెలియదు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు పంట కోసే అన్నాడు ఇంకా కొయ్యడానికి టైం ఉంది వీడిని కొయ్యకుండా తెచ్చారు అందరూ వాడిని తెచ్చారు కొన్ని మంది తెచ్చినట్టే నేను తెచ్చుకున్నంతా హాయిగా ఇంటి దగ్గర తెచ్చాడు ఇంకా ఏకీకరణ ఇది అంటే ఇంకా ఉంటుంది చాలా ప్రార్థన మంచిదే. ఇంకా మీ నమ్మకం బట్టి ఉంటుంది అతను, అక్కడ అతనికి నమ్మకం ఉంది గురుడి మీద. ఏమైంది మిగతాల పంటలన్నీ ఇతనికి రెండో పంట వచ్చింది కొట్టడు కదా, మళ్ళీ అంతరించింది అది. ఇంకొక సమర్పణ యోగం అంటే అది. ఇంకా నేను జీవాత్మకి, జీవాత్మకి మీరు సమర్పణ చేసుకోలేదు కనుక అరవింద చెప్పేది ఏంటంటే గురువుకి సమర్పణ చేసుకోండి. ఆ గురువుని ఎన్నుకోవటంలో మీకు తెలుస్తుంది ఆ గురువు చెప్పేటువంటి పని ఉందో ఆయన ఏదైనా పెద్ద పెద్ద పనులు ఏమైనా చెప్తున్నారు, అప్పుడు చిన్న చిన్న పనులు చెప్తున్నాడా, విశ్వ ఏకీకరణ లాంటి పెద్ద పెద్ద పనులు చెప్పేటటువంటి గురువు దగ్గరికి వెళ్తే మీ జీవాత్మ ఎక్కువ పని చేయగలదు. అంతేగా దానికి ఇంకేంటే అలాంటి పనులు చేసి చెప్తలేదు, దానికి చిన్న చిన్న పనులు చేయలేదు అది. జీవాత్మని నువ్వు చిన్న పని చేయమంటే కరెంటు తెచ్చుకుని నువ్వు 110 వోల్ట్ టేప్ రికార్డర్ దాని మీద నడుస్తానని టేప్ రికార్డర్ ధమ్ అంటుంది. ఎంతకే చెప్తుంది ఎందుకంటే జీవాత్మకి మీరు సమర్పణ చేసుకుంటే మొట్టమొదట జరిగేది ఏంటి అంటే మీ భౌతిక శరీరంలో కోరికల్లో మనస్సులో మార్పు వస్తుంది. దాన్ని అరవింద ఏమన్నాడంటే మూవ్మెంట్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. మీలో శక్తి ప్రసరణ జరుగుతుంది, మీరు తెలుస్తుంది మీలో శక్తి అవతరిస్తుంది అని ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. కూర్చుంటే అన్నిటికంటే తెలుస్తుందమ్మా ఖచ్చితంగా తెలుస్తుంది. కల్పిలో అదే జరిగేది, శ్రీజీలో నమస్కారం మాస్టర్ శ్రీజీ అని దండం పెట్టేస్తున్నా. కానీ దండం పెట్టేసాక నీ సొంత కోరికల్ని నువ్వు ఆపుకోకపోతే అన్నీ తప్పదు, శ్రీజీ తప్పు కాదు, గురువీ తప్పదు కాదు. మీ రోగం పోవాలి అని నువ్వు కోరుకుని దండం పెట్టి ఉండవు. శ్రీజీ గారు ఏమంటారంటే నువ్వు దండం పెట్టుకుని అయినా మీ రోగం పోవాలి అని కోరుకో, కానీ నీకు ఆ రోగం అవసరం అవసరం అన్నప్పుడు ఆ శక్తిని నువ్వు బలవంతంగా నీ రోగం తగ్గించాలి అని ప్రయోగించుకున్నావు అనుకో, ఏమవుతావు మాట్లాడు. అంటే అక్కడ సమర్పణ నమస్కారం పెట్టడం అంటే ఏంటి, సమర్పణ భారీ నమస్కారం ఎదురు ఎదురు స్థితిధారులు నువ్వు అవటం మొదలెడతావు. నువ్వు అవటం మొదలెట్టాక సాధకుడికి ఒక విషయం అర్థం అవ్వాలి, చిత్తధారలు వస్తాయి అందులో తప్పేం లేదు. ఆ చిత్తధారల్ని నువ్వు ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తా, అది నిన్ను ఉపయోగిస్తుంది. మీరు తెలియదు కాదు ఎందుకు మూమెంట్ వచ్చినప్పుడు నాలో ఒక శక్తి వచ్చిస్తుంది, ఆ శక్తి నన్ను లే అంటుంది. నేనే అనుకున్నా గడియానం పెట్టుకుని 1 గంట వరకు నేను చదవను అని కూర్చున్నా. ఇప్పుడేమవుతుంది ఆ శక్తి లే అని చెప్పలేదు నీకు, శక్తికి వాక్కు లేదు కదా, ఇది లే అని చెప్పలేదు. కానీ నువ్వు కూర్చుంటాను అనే ముందు పట్టుదలతో కూర్చోకుండా ఉంటే నీ మనసులో ఏ ఆలోచన లేకపోతే అది నిన్ను లేపేయగలదు. నిన్నంటే మొత్తం సిస్టమే లేకపోతుంది నిన్ను లేకపోతే అంట. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తాం అక్కడ సమర్పణ యోగం స్థాయి కలిసి అక్కడ పాపం స్థాయి చాలా అవసరం. ప్రతి సైకిల్ బ్యాలెన్స్ లాగా ఇప్పుడు సైకిల్ బ్యాలెన్స్ చేస్తాను ఇప్పుడు చెప్తున్నాను, సైకిల్ ఉంది సైకిల్ బ్యాలెన్స్ చేయాలి, ఎలా చేయాలి ఎలా చేయాలి ఇంత పెట్టాలి చెప్పండి, అలా కొంచెం ముందు పెట్టాలి ఎడంతో ముందు పెట్టాలి ఏ కోణంలో పెట్టాలి చెయ్యా ఈత పెట్టడానికి. కానీ మీరు ఈత కొట్టకపోతే కాదు కలిపి లెక్కకపోతే, కానీ మీరు బ్యాలెన్స్ అంటే ఏంటో మీరు చెప్పకుండా నేను ఎలా చెప్పాను. సమర్థం అంటే ఏంటి అంటే అంటే అదొక విచిత్రమైనటువంటి మానసిక స్థితి. కానీ దానికి అరవింద చెప్పింది ఏంటి అంటే, దాన్ని గురువు గారికి చెప్పింది ఏంటి అంటే, నేను అసలు కోరకుండా ఉంటే ఆలోచన లేకుండా చేసుకోగలిగితే అది ఎలాగో పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటికున్నటువంటి శరీరము స్థూల సూక్ష కారణ శరీరాలు అదే నిర్మించింది, అదే నిర్మించుకుంది. నువ్వేమైనా నిర్మించుకున్నావా ఆలోచించి, మనం నిర్మించుకుంటే ఇలా ఎందుకు నిర్మించుకుంటాం, మనం ఏదో ఉంటుంది కదా హీరోజు హీరోయిన్లు ఆకారంగా మన శరీరాన్ని నిర్మించుకున్నా కానీ ఈ శరీరాలు గిట్టుడు పోటాలు బతకాలు మనం ఎందుకు చేస్తున్నాం చూసుకోండి కదా. శరీరం నిర్మించుకుంది. అది ఎందుకు నిర్మించుకోదు? నీకు నాకు దాని కారణాలు ఏం తెలియవు. నువ్వు మధ్యలో దూరే, నువ్వు మనస్సు ఉంది, అది మధ్యం దూరేయండి. అది జీవాత్మ ఏదో నిర్మించుకుంది తప్ప ఆవిడ ఇది పెట్టుకుంటున్నాడు. ఇంకా ఎవడో వచ్చాడు, వాళ్ళకి ఏంటైతే ఆయన చూపించున్నాడు. మనం జీవాత్మని నిండించినటువంటి వాళ్ళం. మనం చూసే విధంగా చాలా పెద్ద తప్పది. మన జీవాత్మ గురించి మనకి ఏం చేస్తే తెలుసా ఏంటి? మన దగ్గర జీవాత్మ ఎలాగో జీవాత్మ నిన్ను గెంటేస్తుంది. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, ఇంకో స్థితిలో కాకపోతే ఇంకో జన్మలో నువ్వు పోతావు. ఆ పోయేటప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు ఇప్పుడు సమర్పణ చేసుకుని పోయినా ఆయన తెలుసలేదు. జీవాత్మ చూపించండి ఆ మానసిక స్థితి. అదే రాబోయేటటువంటి కొత్త యుగ ధర్మము, అరవింద చెప్పినటువంటి ఇంటిజువల్ యుగ, సాయి చెప్పేటటువంటి వాట్ ఎవర్ ద సర్ప్రైజ్ తత్వావతారాలన్నీ కూడా అది అంతటే అక్కడ నియమం అది ఏమి ఉండదు. అక్కడ నువ్వు నియమం పెట్టుకున్నావు అనుకో, ఆ నియమమే రేపు నీకు అడ్డు తగులుతుంది. అందుకే ఉచితమైనటువంటి మాట ఆడుకోలేదు. అదక నీకు వచ్చేటటువంటి చాలా పెద్ద ప్రమాదం ఏంటో తెలుసుకోవాలి. ఏంటంటే దక్షిణ మెయిటేజ్, గ్రేటెస్ట్ డేంజర్ ఏజ్ దక్షిణ మెయిటేజ్. నువ్వు ధ్యానం చేస్తావే అదే నీకు రేపు అడ్డంకి అవుతుంది. మార్నింగ్ 5 to 6 ధ్యానం చేసుకుందా, కూర్చున్నాం ధ్యానం చేసుకున్నాం, దీని మీద జీవాత్మతో లింక్ వస్తుంది. ఆ క్షణంలో జీవాత్మ ఏమనుకుంటుంది అంటే నాకు ఇంత శక్తి ఉంది కదా, అలా నా ఊరికి వెళితే మనం ఈ పని చేద్దామని ఉంటుంది. నువ్వేం చేస్తావు? మెడిటేషన్ చేయాలి. మరి ధ్యానం చేస్తూ నిన్న అది లేచేవాళ్ళు ఎందుకు? జీవాత్మ లేకుండా నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? దానికి మా తాతగారు చెప్పిన కదా, నాకు చెప్తాను ఉంటుంది. ఒక అమ్మాయి మొదటి పడి పుట్టుకొచ్చింది తల్లి ఇంటికి, నాకు వినింది పుట్టికి నిప్పుడు అది వస్తాయి. రాత్రి పడుకునేటప్పుడు అమ్మాయికి ఎప్పుడు ప్రమాదం, నాకు నిద్రలో నిప్పులు వస్తే అమ్మా నన్ను లేపు నువ్వు నిప్పులు వస్తే ఏమవుతుంది? అదే నువ్వే లేపుతావు అమ్మా, నేనే లేపక్కర్లేదు అని చెప్పి జీవాత్మే కనుక నిన్ను లేపితే అనంతమైనటువంటి శాంతి నుండి నీ మనసులో వస్తుంది. సరిశక్తి భరద్వాజ మాస్టారికి సిద్ధిలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అనుభూతులు. అందుకే ఓం శాంతి. ఎంతో అశాంతిగా ఉంది అంటే ఇంత జీవాత్మ రాలే. ఇంకా నీలో జీవాత్మ యొక్క కదలిక మొదలైంది అన్న దానికి ముందే మొట్టమొదట నీకు వచ్చేసేది ఏంటి అంటే సొలిడిఫైడ్ పీస్ అంటాడు వచ్చే తారణిలో దాన్ని ఘనీభవించిన శాంతి. మామూలు శాంతి కూడా కాదు, ఘనీభవించిన సొలిడిఫైడ్ పీస్. ఇంకా నీకు కదలాలి అనిపించింది, ఘనీభవించిన శాంతి నీకు స్పర్శించాక నాకు తెలియలేదండి నాకు శాంతి వచ్చిందో లేదో అంటేనే అర్థం ఏంటి అంతేగా. నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఆ డివైన్ స్పర్శ, మామూలు చల్లగాలి స్పర్శ నీకు తెలిసిపోతే భగవంతుడి యొక్క స్పర్శ నీకు తెలియలేదు అంటే ఇంకా రాలేదని అర్థం. అంతవరకు నువ్వు ముందుగా నీ నియమాలు పాటించుకో. కానీ సాధకుడిని ఉన్నటువంటి పెద్ద గొడవ ఎక్కడొస్తుంది అంటే ఆ శాంతిని వాడు గుర్తించలేడు. ఇంకొక అనుభూతి లేదు వాడికి, శాంతి యొక్క అనుభూతి లేదు. మంచి చిన్న ఎవడో అడిగాడు వాటిని రెండు యుద్ధాల మధ్య యుద్ధం చేయటానికి వచ్చేటప్పుడు ప్రయత్నించాలి నాకు సామాన్లు, యుద్ధం చేయటానికి సామాన్లు అది పెట్టుకోవాలి కదా, దానికి వచ్చేటటువంటిదే తీసుకోండి. అంటే తీసి ఎందుకు అంటే యుద్ధానికి సామాన్లు తయారు చేసుకోవడానికి కలిసిపోయాడు ప్రజలాడికి అసలైనటువంటి శాంతి. అది మొదటి లక్ష్యం. రెండోది ఏంటి? ఉల్లాసము, జాయ్. రెండో లక్షణం అది చాలా ఉత్సాహంగా ఉంటుంది. అసలు వాళ్ళకి నిద్రపోవలసినటువంటి అవసరం ఉండదు. దాని తర్వాత అన్నిటికంటే చాలా ప్రముఖమైనటువంటిది, ఉత్సాహభరితమైనటువంటిది ఏంటి అంటే గురువు యొక్క నిరంతర అనుభూతి. గురువు నాతోనే ఉన్నాడు, అది ఆ నాతోనే ఉన్నాడు కానీ నీకు భౌతికమైనటువంటి కోరికలు వచ్చాయనుకో, నిన్ను నువ్వు మోసగించుకోకు. గురువు నీతో లేదు, గురువు భౌతికమైనటువంటి కోరికలకి అసలు సంబంధం లేదు. ఇంతటి వాడికి మూడు శరీరాలు ఉండవు గురువుకి. ఏ మూడు శరీరాలు ఉండవు? ఇంతటి గురువుకి ఆలోచనలు ఉండవు, కోరికలు ఉండవు. ఇంకా అలాంటి కోరికలు కానీ అలాంటి ఆలోచనలు కానీ వాడికి అలా వస్తే రావు. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు గురువు నీతో ఉన్నాడో లేదు. బదర్కి ఒక వ్యక్తిత్వం వచ్చింది. ఇంకో అరవిందోను మదర్ లో ఉన్నటువంటి ఒక చాలా తమాషా ఏంటి, రోజుకి కొన్ని వేల ఉత్తరాలు ఇచ్చే వాళ్ళకి, ప్రతి ఉత్తరానికి జవాబు ఇచ్చేవాళ్ళు, ఆ రోజే జవాబు ఇచ్చేవాళ్ళు. అరవిందో చర్చించుకుని మదర్ చర్చించుకుని ఉత్తరం వచ్చింది. అందులో కొన్ని ఉత్తరాలకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నాకు జరిగి చేసింది స్నానం చేయక చేయకూడదా, అది అరవిందని అడగాల్సిన ప్రశ్న. ఇంకోటి ప్రశ్నట, నడుస్తున్నప్పుడు కుడికాయ ముందు పెట్టి నడవాలా, ఎడంకాయ ముందు పెట్టి నడవాలా? నీకు అర్థమైపోతాం కదా, ఈ ప్రశ్న గురువుకు అడగాల్సింది కాదు, గురువుని అడగాలని. కుడికాయ ఏం కావాల్సింది కూర్చి? కొన్ని ఉదాహరణలు నేను చదివాను ఇవాళ, ఇవాళే చదివాను అది మధ్యాహ్నం. ఇదే నీ గురువు వచ్చి ఇది పాపం చదివేవాళ్ళు వాళ్ళు, ఏమో ఎవరు ఏమవుతున్నారు సరే వాళ్ళకి తెలియదు కదా. అన్ని చదివి ఇందులో కాస్త వీళ్ళకి జవాబు ఇస్తే బాగుంటుంది అనుకునేటటువంటి వాళ్ళకి జవాబులు ఇచ్చారు వాళ్ళు. చాలా గురువు గారు శ్రీరాజ్ శర్మ ఆచార్య కూడా చాలా మంది కూర్చున్నారు కదా. ఇందుకు ఇది మాట నేను చెప్తున్నాను, గురువు యొక్క ఆలోచన విధానం మనం ముందే యాంటిసిపేట్ చేయగలం. నీకు చెప్పచ్చు నీకు నిజంగా గురువు ఈ పని వద్దంటాడు అని నేను తెలుసు అంటే ఆ మాట మాత్రం అది మాత్రం అడగదు. మీరు ఆలోచించుకోండి చాలా. ఇది మాస్టర్ చెప్పు గ్యారంటీగా వద్దంటాడు అంటే ఆ ఒక్క విషయం అడగదు, మిగతా అన్ని అడుగుతాడు. అంటే అర్థమేంటి, మీరు అసలు అడగక్కర్లే ఆ మాస్టర్ని, గురువుని అడగక్కర్లే, నీకు తెలుసా ఏంటి గురువు ఏం చెప్తాడు? కాదు గురువు మనస్సు తెలుసుకోవటం, కానీ మీరు గురువు మనస్సుకు అనుగుణ్యంగా మారటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది, మీకు అసంభవంగా అనిపిస్తుంది. కానీ అరవింద శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్తా అంటే, నువ్వు సమర్పణ చేయటానికి అంత ప్రయత్నిస్తే అది అసంభవం కాదు. ప్రయత్నించు, ఎందుకంటే సమర్పణ చేయటానికి ప్రయత్నించగలవు కానీ నువ్వు చేసుకోలేవు. చేసుకోగలిగితే అసలు నేను సాధనలు అక్కర్లే అయిపోయింది, నీకు సమర్పణ చేసుకోగలిగిపోయింది. ఆ ప్రయత్నం ఎలా చేయాలి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా సామూహికంగా నువ్వు చేస్తేనే సమర్పణ జరుగుతుంది కదా, ఇంతగా నీ సమర్పణ చేసుకోలేదు. ఏ ఆలోచనకైనా దత్త మీద రాళ్ళు విసిరాలి అనుకున్నావు అనుకోను, ఒక్కడే విసిరలేదు. ఇరవై మంది కలిస్తే మంచి కష్టానికైనా దేనికైనా కూడా సామూహికంగానే మీరు ఎక్కువ ఈజీగా చేయగలుగుతారు. ఈ సమర్పణ యోగంలో ఒంటరిగా సమర్పణ చేయటానికి ప్రయత్నిస్తేనే ప్రమాదాలు వస్తాయి. ఇంకా సూర్యుని ప్రయత్నం కూడా సామూహికంగా చేస్తాం. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా చేసుకుంటావో ఆ ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎప్పుడు ఒంటరిగా చేసుకుని చెప్పలే, ఆయన గురువు గారు కానీ అరవిందో కానీ సూర్యుని కానీ కొత్త రామకృష్ణయ్య గారు అని చెప్తున్నారు కదా, నాకు ఆ యాంగిల్ లో కొంచెం మార్గదర్శనం చేసింది ఆయన. ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రేయర్ చేస్తున్నా 50-60 మంది కంటే తక్కువ వచ్చింది కదా ఆయనతో. ఇంకా ఆయన ఎప్పుడు వచ్చినా అందరికీ కొడుకు చేసేవాడు, అందరికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి, చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పేవాడు ఆయన. ఆ సామూహికతలోనే ఆ మ్యాజిక్లు కూడా జరిగేవి. మ్యాజిక్లు కూడా సామూహిక దాంట్లో ఏ ఒక్కడు సమర్పణ చేస్తున్నా రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఆ సామూహికత ఎంతలాగా దెబ్బతింటుందో మీరు ఆలోచించుకుంటుంది. ఐశ్వర్య మంత్రులు చెప్పాం ఘంట చేసుకోగలమే అని చెప్తున్నారు. పెద్ద మీరు టైప్ చేస్తాం అనేటువంటిది కావటం మందుకు సావిత్రి పరివారు పెట్టబోయే కూడా ఆపిస్తానండి. ఇంకేటంటే మదర్ ముందు విశేషమైనటువంటి ప్రక్రియ కనిపిస్తుంది, దాన్ని సూప్ మెడిటేషన్. సూప్ అంటే తెలుసుకుని టొమాటో సూప్ అదే ఆత్తితే సూప్ మెడిటేషన్ చేసి ఆయన సాధకులకి అక్కడ కలిసేట్టు ఇచ్చేది. అదే మాతాజీ కూడా చూసింది కలిసని ప్రతిరోజు ఇచ్చేది మాతాజీ. మాతాజీ ఆహారం తింటే ఎందుకు పనికిరాని పరమ నీతిని కృష్ణుడు ఒక మహానుభావుడిగా ఎలా మారాడో మీరు చదివి ఉంటారు మాతాజీ యొక్క జీవితంలో జరిగిందారి గురించి. అంతేకాక నువ్వు ఆహార నియమాలు కూడా ఏమి ఉండవు అక్కడ. కావాల్సింది ఏంటి అంటే అది అమ్మ ద్వారా రావాలి, నువ్వు వండితే లాభం కాదు. ఆ మాతాజీ మద్దతు లాంటి వాళ్ళు ఎవరో ఇవ్వాలి ఆహారాన్ని. లేకపోతే ఒక దేవాలయంలో నిరంతరము ఆరతి జరిగేటువంటి దేవాలయంలో ఆ ప్రసాదం స్వీకరించండి. మేము ఇంట్లో పెట్టి భగవంతుడు నివేదన పెట్టాం, బలి పెడితే అందరూ కూడా గురి పెట్టి అందుకే అందరూ పెడతారేమో. ఏం చెప్పండి, చెప్పు రాజిస్తాను మీ కోరుకుంటే. భావం అర్థమవుతుంది కదా. ఆ సమర్పణ అనేటటువంటిది పరిపూర్ణంగా లేకపోవటం వల్ల అరవింద ఆశ్రమంలోనే అరవిందో జీవించి ఉన్నప్పుడే సిద్ధుడి తర్వాత, సిద్ధుడి అంటే నీకు తెలుసు 24 నవంబర్ 1926 తర్వాత ఓవర్ 90 దిగింది అక్కడ అంతరిక్షంలో. ఆశ్రమంలో ఇంకా ఎక్కువ దిగింది, ప్రపంచంలో దిగింది, ఆశ్రమంలో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఎన్ని పురస్కారాలు జరిగేవి ఓ రోజుకి. అదే ఓవర్ మైండ్ అప్పుడు ఎవరు పుట్టారు, అదే డేట్ 24 నవంబర్ కాకుండా 23rd ఎందుకు ఆయన మ్యాజికల్ చేశాడు కృష్ణ రామకృష్ణ అంటే ఓవర్ మైండ్ వచ్చేసి జరిగేది. ఇక్కడ రెండు ఆశ్రమం అన్నీ జరిగేది రకరకాలుగా ఏదేదో జరిగిపోతూ ఉండే అక్కడ. కానీ అరవిందకు సూపర్ మైండ్ కావాలి, ఓవర్ మైండ్ అక్కర్లే. అంతట అంత పెద్ద ప్రచారంలోకి రాలేదు కానీ మదర్ ఏం చేసేది, ఈ సూప్ ద్వారా ప్రసాదించేది, ప్రసాదం ద్వారా వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆ దేవతని వాళ్ళ శరీరంలోకి దింపేది. సమస్య ఏంటంటే కరెక్ట్ అదే ప్రక్రియ అమలాపురంలో ఒక వ్యక్తి చేయగలడు, చాలా చేశాడు ఆయన. కానీ ఏం లేదు, డ్యాన్సులు చేయటమే తప్ప దేవతాశక్తులు వచ్చినా మా అమ్మాయి పెళ్లి చేస్తావా అది చేస్తావా అని అడగటమే తప్ప ఆ దేవతాశక్తులు ఏం చేయించగలదు అన్నది పెట్టుకున్నాడు. ఆయన ఏం చేయించదలుచుకున్నాడో తెలుసు అక్కడ ఆయన శ్రీకృష్ణుని దింపుదాం అని. స్వయంభూ శ్రీకృష్ణుని దేవతాశక్తులను ఉపయోగించుకుంది. ఆయన చేత కానీ కాదు, మనుషులకి చేతస్తాయి దేవతాశక్తులు పెట్టుకోగలిగితే. అమ్మ ఏం చేసేది, మదర్ అరవింద సొసైటీ గురించి చెప్తున్నాను, ఇష్టం ఉండేది. ఇన్ని రకరకాలుగా వ్యాఖ్యలు ఇష్టం ఉండేది. ఇంతవరకు ఏమైంది, అమ్మ వాడిని ఎక్కువ ప్రేమతో చూస్తుంది, నన్ను తక్కువ ప్రేమతో చూస్తుంది. దానివల్ల ఏమైంది, అరవిందకి రాస్తే హోస్టల్ చూస్తున్నాయి ఆయన. నువ్వు సమర్పణ చేస్తున్న తర్వాత అసలు ఎవరిని ఎక్కువగా చేస్తున్నాడని ఆలోచన నీకు ఎలా వచ్చింది, అసలు ఎలా వచ్చింది ఆలోచన సమర్పణ చేస్తున్నాను. ఇది ఉంది ఇలా పడిస్తాను ఇది ఇలా పడిస్తాను తర్వాత నాకు చిన్న అవసరం అయింది ఇందాక నేను చూసుకురాస్తా ఉంటే దాని కోపం వచ్చిందాక నన్ను విషయాన్ని అంటే నేను రాయను అంటున్నా పెన్ను చూసుకొస్తాను. సత్యం అవుతుంది మనుషులకు గురువుల దగ్గర ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. సర్వసమర్పణ ఈ యొక్క సమర్పణ యొక్క తీవ్రతను బట్టి గురువు యొక్క రియాక్షన్ ఉంటుంది. గురువు ఇది ఎంపీ, కానీ గురువు ఎంపీయా వాడు సార్థకరుడా మీకదానే అవసరం. శిక్షా యోగ చాలా స్పష్టంగా వచ్చేసాడు, రామనామం గురువు చెప్పాడు. రామనామం మంచిదే, గురువు వెధవతి ఏమైంది, నువ్వు రామనామం చేస్తే వచ్చు కదా, రామనామంలో ఏదో ఒక వ్యక్తి కదా ఉందా రామనామంలో. తాయిగోటి గారు చెప్తే రామనామం విలువ వేరును, మహాత్ముడు చెప్తే రామనామం విలువ వేరును, మీ శ్రద్ధ బట్టి ఉంటుంది. అదే గురువు గారు ఎంతమందికి గాయత్రి మంత్రం దీక్ష ఇచ్చారు, ఎవరికి గాయత్రి మంత్రం పలికినట్టు నాకు అనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది నీకు ఎవరికైనా కనిపించింది. మదన్మోహన్ మాలవ్య గాయత్రి మంత్రం ఇస్తే గురువు గారికి ఆయన గురువు గారు కనిపించారు. భావం అర్థమవుతుందో, నేను సమర్పణ గురించి మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నామని నాకు తెలియదు మీకు ఎంత అర్థమవుతుందో. ఇంకొకటి సూక్ష్మ మీలో మదర్ ఏం చేసేది అంటే ఆ సూక్తి ద్వారా వాళ్ళకి ఆ దేవతాశక్తికి సహాయం కలిగించింది. ఇంత నీళ్ళు చెడుపెట్టడం చుట్టబెట్టడం తిన మరి శక్తి వస్తే రకరకాలైనటువంటి విజన్స్ కల్పించడం, రకరకాలైనటువంటి రూపాయలు ఇవ్వడం, మరి ఇంకా అదంతా డీటెయిల్స్ గా రాయలేదు. అరవిందో ఒప్పుకోవడం లేదు, ఇదంతా నేను రాయకండి. కానీ చమత్కారాలు జరిగాయి అంటే నా దృష్టిలో అన్ని రకాల చమత్కారాలు జరిగింటాయి ఇప్పుడు. కానీ చమత్కారాలంతా వాళ్ళ సమర్పణ వల్ల వచ్చినటువంటి శక్తి కాదు. మదర్ ఉంది అక్కడ, ఆ మదర్ ఏం చేసేది, వాళ్ళకి తగినటువంటి దేవతా శక్తిని దించుకుని ఏమవుతుంది ఎక్స్పెరిమెంట్ చేసింది అండి. చివరికి 31st సెప్టెంబర్ లో ఈవిడ ఆరోగ్యం దెబ్బతింది. 4-5 వారాలు దగ్గరికి ఇంకా ఆవిడ పోతుంది అనుకున్నారు. నాకు ఐడియా లేదు ఏంటంటే అరవిందో గురించి నేను ఈ మధ్యనే చదువుతున్నాను, ఈ మధ్యనే. కానీ దాని తర్వాత బయట వచ్చేసి ఆవిడ అది ఆపిస్తుంది, అది స్త్రీ ఆపిస్తుంది. ఎందుకంటే నీకు దేవతా శక్తిని పట్టుకునేటటువంటి శక్తి నీ శరీరానికి లేదు, నీ మనస్సులు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాయి. నీ దేవతా శక్తులు దిగాలన్నా కూడా ముందు నీ శరీరాలు దానికి, కానీ శక్తి కాదు ముఖ్యం, సహకరించాల్సింది మనస్సు. మనస్సు బట్టి శరీరం, శరీరానికి పెద్ద వాల్యూ ఏం లేదు. అందరి శరీరాలు ఒకలాగే ఉంటారు, ప్రతిసారి శరీరం ఇలాగే ఉంటుంది. మహా అయితే ఏమవుతుందంటే కొంచెం ప్యూర్గా ఉంటుందేమో, కొంచెం పెద్ద అభివృద్ధి ఏమి వచ్చేది వాళ్ళ శరీరాల్లో కూడా. మనం ఎందుకు కలిసి బాగా స్నానం చేసాం, కరెక్ట్ అభివృద్ధులు వేసుకుని ఒకసారి ఓం అన్నాం అంటే భౌతిక శరీరం మాత్రం క్లీన్ అయిపోతుంది. మనస్సు ఏ క్లీన్ అవ్వదు, మన ఆలోచనలు మన భావాలే తప్ప మనకి ఎందుకు అసలు సమర్పణ. అది చాలా ఇంపార్టెంట్, కోరిక రహితమైనటువంటి స్థితి. ఏ కోరికలు వద్దు మీకు, అసలు ఏ కోరికలు వద్దు. మరి ఏ కోరిక చేయాల్సిన మాత్రమే ఏమన్నాయంటే నువ్వు ఒక పని చేయి, నేను చెప్పినటువంటి పనులు మాత్రమే నువ్వు చేసుకుంటూ ఉంది. ఇంకేంటే ఖచ్చితంగా అది సత్యది, జీవత్వ నుంచి వచ్చేటటువంటిది. ఇంకంటే నేను చెప్తున్నాను, అది నేను చెప్పినటువంటి పనులు మీరు చేసుకుంటే నువ్వు క్వశ్చన్ చేయక్కర్లే, ఇది జీవత్వ నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందా అని. ఆయన చెప్పినటువంటే గ్యారంటీగా ఏం చేసి ఉంటాడు అంటే అది మీకు తగినటువంటి పని కాకపోతే నువ్వు అసలు ఆరాలో పేరావు, ఆ ఫీల్డ్ ఆ సంస్థకు సంబంధం ఉండదు మీకు. అంతేందా, అంతేత నువ్వు ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నావో ఆ సంస్థ యొక్క నియమానుసారం నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపోవు. కానీ కొడుకుతో కాదు, నేను ఈ పని చేస్తున్నాను, ఎంతమంది వస్తారో, 10 మంది వస్తారో, 20 మంది వచ్చారా, నువ్వు ఏం చేస్తారా, నీకు గుర్తుందో లేదో, 2400 కుండీలు యజ్ఞాన్ని పెట్టినా, 5000 కుండీలు యజ్ఞాన్ని పెట్టినా, ఎక్కడ నేను ఏ ప్రోగ్రామ్ పెట్టినా నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎవ్వడూ రాలేదు నేను వెళ్తా. ఆ టైంకి నేను వెళ్ళగలను కదా, నాతో పాటు 2 ముగ్గురు, ఒకడు రామచంద్ర ఉండేవాడు, ఇంకోవారు ఆయన విజయభాస్కర్ రెడ్డి ఎవరు ఉండేవారు, మీ 4 వస్తారు ఇక్కడ జాయిన్. మనం 4 కూర్చొని చేసుకున్నాం. ఎప్పుడు నాకు తెలిసి ఏ ప్రోగ్రామ్ కూడా ఈ 22 ఏళ్లలో వర్షం వల్ల కానీ వనరులు లేకపోవటం వల్ల కానీ ఆగలేదు. ఏ ప్రోగ్రామ్ ఆగలేదు, నాకు తెలిసి ఏదైనా పుస్తకం అయిందా, మీకు గుర్తుందో ఏదైనా ప్రోగ్రామ్ పుస్తకం అయింది గాయత్రి గారు అని, నాకేం గుర్తులేదు ఎప్పుడైనా అయిందా పుస్తకం. తీసుకోలేదు ముందు జరిగిపోయి 10,000 దీపాలతో యజ్ఞాలు చేద్దాం అనుకుంటే ఇంకొల్లు 10,000 మంది ఎలా వస్తారు గుర్తున్నారు కదా. మరి 10,000 మందిని పోగు చేసినటువంటి వాళ్ళు మీకు ఇక్కడ ఉంది అనుమానం, ఈ 9 లోనేగా మీకు ఇంటికి అహంకారం వచ్చింది, నేను చెప్తున్నాం అనే ఉంది. అప్పుడు ఏంటి అంటే మాస్టర్ చెప్పారు కనుక, మాస్టర్ గారు చెప్పారు ఇప్పుడు మీకు అహంకారాలు స్టార్ట్ అవుతున్నాయి, అందువల్ల పని జరుగుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు జరగటం లేదు, కేవలం అహంకారం వల్లే ఏది తెలియలేదు. అహంకారం లేకపోతే అన్ని లేదు, ఏ చెప్పి ఆపలేదు, అందులో ఇప్పుడు అసలు ఆపలేదు. ఇంకో 200 సంవత్సరాల వరకు కూడా ఈ వెల్లువ ప్రపంచాన్ని ముంచెత్త వరకు కూడా ఈ వెల్లువ ఉంటుంది. ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి, ఎల్లుండి కాబట్టి 200 సంవత్సరాల లోపల ఎప్పుడో అప్పుడు ఈ వెల్లువ ముంచెత్తుంది ప్రపంచాన్ని. కానీ సమర్పణ చేస్తున్నటువంటి సాధకులు కనుక లభిస్తే తొందరగా ముంచెత్తుంది. మానవ జాతికి మాత్రమే ఆ అర్హత ఉంది. ఇక మిగతా ప్రాణులు అవి చేయలేవు. ఈ సూపర్ మెంటల్ డిసెంట్ అయినా, ఓవర్ మెంటల్ డిసెంట్ అయినా చెట్టు చెట్టులాగే ఉంటుంది. మహా అయితే కాస్త నవనవలు ఆడుతుంది, లేకపోతే కష్ట పెద్ద అంతకంటే ఏముంది చెట్టుకు. కానీ మనిషి ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో వాళ్ళు పెంచుకోగలరు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పి చెప్పి మదర్ అరవింద్ అలసిపోయారు. పుస్తకాలు నేను చదువుతున్నా కదా, నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఇన్నిసార్లు వాళ్ళు ఉత్తరం రాసినా చదివిన వాళ్ళకి బుద్ధి లేదా అని. ఆయన ఏం చెప్తాడు అంటే, నేను చెప్తున్నటువంటి మార్పు మీకు అర్థం కాదు. ఇట్ ఈస్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి? క్రాంతి, టోటల్ చేంజ్. నువ్వు ఊహించలేవు అసలు అది ఇలా జరుగుతుందని. నువ్వు ఊహించగలిగావు అంటే అది క్రాంతి కాదు. నువ్వు ఏం చెప్పలాగా ఎంత పెద్దది సముద్రం అని అడగలవు అని ఏం చేయగలవు? బావిలోకి ఎంటగలవు. బావిలో గంటేక సముద్రం నుంచి వచ్చినటువంటి కథ నీకు ఖచ్చిన సముద్రం గురించి అవగాహన కాదు. నువ్వు ఎంత ఎగిరినా అంటే ఏం చెప్తుంటే కథ అది అడ్డాలు చెప్పబాగా గట్ అవుతుంది. అరవిందని వాళ్ళని కూడా మనం అలా గట్ అవుతుంటున్నాం. నువ్వులే మన చేతలే చెప్తాను. ఆ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, శరీరంలో వచ్చేటటువంటి ఇంద్రియాలు కొత్త కొత్త వస్తాయంటుంది. మీకు తెలియనటువంటి కొత్త కొత్త ఇంద్రియాలు పుట్టుకొస్తాయంటుంది. అవి ఎలా ఉంటాయని అడుగుతారు. మళ్ళా రాశారు అరవింద్ అంటే అవి ఎలా ఉంటాయండి అని. దాపు మీకు అది అర్థం కాదు మొదలు అని చెప్తా ఉంటే నాకు అర్థం అవుతుంది అంటే కాలాతీత స్థితి అన్నాడు. కాలాతీత స్థితి ఎందుకంటే నిజంగా నాకు అర్థం కాలేదు. మనకి ఏమర్థం అవుతుంది కాలాతీత స్థితి అంటే చెప్పండి. ఏమర్థండి కానీ ఆ స్థితిలో మీరు కాలాతీత స్థితిలో ఉంటారు అంటాడు. సుప్రమెంటల్ డిసెంట్ ఆ సమర్పణ యోగం జరిగి జీవాత్మ మీలోకి ప్రవేశించాడు. అఖండ మండలాకారం వ్యాప్తంగా చరాచరం అంతట ఎక్కడ ప్రపంచంలో ఏది కదిలినా నువ్వు కదులుతావు. అందుకు గ్రూప్ గా చేయండి అని చెప్పాడు సాధన. దానికి మీరు రెడీ అవుతారు. ఒంటరిగా చేసుకుంటే రెడీ అవ్వలేదు. ఇంతక ఒక చోటకి నేను వెళ్తే సాయంత్రం తిరిగి నేను చాలా ప్రయత్నించామండి వినాయకుడిని మహారాష్ట్రలో అక్కడ జరిగినట్టు వినాయక చవితి వినాయక చవితి కాదంటే వినాయక నవరాత్రిలో కలిసి అందరం చేద్దామని నాలుగేళ్ళు ప్రయత్నం చేశాను జరగలేదు. నాలుగేళ్ళు ప్రయత్నం చేస్తే జరగలేకపోతే వదిలేసిన వాడిని ఏమనాల. దాన్ని ఫిక్స్ చేసినట్టు అని చెప్తాం లేదు. అందుకే నేను పేరు చెప్తున్నా. మన ఆలోచన విధానంలో ఉండేటటువంటి తప్ప నువ్వు నాలుగు సంవత్సరాలు ప్రయత్నం చేశావు అని చెప్పుకుంటే నువ్వు చేసావు. నువ్వు 1000 సంవత్సరాలు చేసినా జరగదు అది. కానీ నువ్వు సమర్పణ చేస్తూ చేసావు అనుకో మొదటి చేస్తూ జరుగుతుంది. కానీ సామూహికంగా పూజలు సామూహికంగా చేసుకోండి, వ్రతాలు సామూహికంగా చేసుకోండి, ఒక గణపతి ఉత్సవం సామూహికంగా కొంతమంది వ్యక్తులు చేయటం వల్ల స్వాతంత్రం వచ్చేసింది. ఖండింపబడినటువంటి స్వాతంత్రం. కానీ ఇప్పుడు చాలా మంది సామూహికంగా చేసుకున్నారు. లలితాస్నానం సామూహికంగా జరుగుతున్నాయి. కానీ అది సామూహికంగా జరుగుతున్నాయా లేకపోతే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుని ఇంత అయిందని చెప్తున్నారా నాకు అది పెద్ద అన్నాను. ఎవరిళ్లలో వాళ్ళు చేస్తే మాత్రం అది ఎందుకు తనకి అది నువ్వు కోట్లు కాదు. ఎంత కోట్లు అయినా చేసుకోండి కుదరదు. ఒక ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళైనా ఒక ప్యాక్లో ఉన్నటువంటి వాళ్ళైనా కలిసి చేసుకోవాలి. నాకు తెలిసి కలిసి చేస్తున్నారు అంత కలిసి చేస్తున్నాను. నేను అది ఓకే అమ్మా నేనేం అంటున్నాను. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఒక మీరు చెప్పింది మీరు మనకి వాదన లేదు. మీరు పాయింట్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. కోటి మంది వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఒక్కొక్కడు ఒకసారి చేస్తే కోటి తాగుతున్నామో అయిపోతుందా? అవదా ఎవరికి వాళ్ళు చేసుకుని నేను చేసామని పేరు రాసిస్తున్నారేమో అని నాకు డౌట్. ఎక్కువ మంది మనం జరుగుతున్నది అదే నేను చూస్తున్నాను. మంచిదేనే మనిషి ఓకే. కానీ ఇందాక నేను చెప్పినట్టే పర్సంటేజ్ ఎంత? 4500 మంది అవుతా. ఎంత పర్సంటేజ్? 0.4 కూడా అవలేదు, 0.04 కూడా అవలేదు. అంటే సూపర్ ఫ్లాప్ అనమాట. 30% అయినా ఉండాలి కదా పాస్టర్ సైన్స్. ఆ గ్రూప్ తప్పిందని అంటేనే ఇలా మెల్లిగా 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 మనం చెప్పుకుంటూ ఉంటే ఆ సామూహికతో వచ్చింది. ఆ సామూహిక సాధన చేసినప్పుడు చాలా మందికి పెద్ద డౌట్ ఏంటంటే మాకు లాభం కాదేమి, నేను ఇళ్ళలో చేస్తేనే నాకు ఎక్కువ పుణ్యం వస్తుందేమో, మీకు విద్య ఇళ్లలో కూర్చొని చదివితే వస్తుందా స్కూల్కి వెళ్ళి చదివితే వస్తుందా, మరి ఇక్కడ అంటే అర్థం చేయలేదు కదా, అది ఎందుకు అర్థం కావటం కాదు. ఎందుకు అది ఇంత తీవ్రంగా చెప్తున్నాను అంటే అలాంటి సాధనా కార్యక్రమాలు కనీసం మనం ఇప్పుడు యజ్ఞం చేసుకున్నప్పుడు ఒక గంట సేపు మనం గాయత్రి మంత్రాలు వేయటంలోనే అర్థం ఏంటి అంటే ఇక్కడ గాయత్రి మంత్రం చేయటం జరుగుతుంది అనే భావన మీరు వాళ్ళకి చెప్పాలి. ఇది చాలా గొప్ప పని చేస్తున్నారు, అది ఆగకుండా చూసుకోండి. మీరు మీరు ముందు పెట్టి పెట్టుకుంటే ఆగదు. ఇప్పుడు ఎక్కడో చోట యజ్ఞం చేస్తాం అక్కడ వెళ్తాం, వెళ్ళాక ఎవరు లేరు అని తిరిగి వచ్చేకుండా మీరే చేసుకుంటూ ఉన్నారు అండి. కానీ అప్పట్టుదల అప్పట్టుదల ఉండాలి. అప్పట్టుదల లేకపోతే మాత్రం గురువు వచ్చి హెల్ప్ చేస్తానని అనుకోకండి, గురువులకు అంత టైం లేదు ఇప్పుడు, ది డోంట్ హ్యావ్ టైం. ఎందుకు చెప్తున్నాను అమ్మ గ్రూప్ మెడిటేషన్ లో గ్రూప్ ఇష్టం ఉండేది, అది ఆరోగ్యం దెబ్బతింది, గ్రూప్ గా దెబ్బతింది. ఇంకొక ఎవరికైతే ఆ దేవతా శక్తులు ఆవిడ ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తుందో వాళ్ళకి సమర్పణ పూర్తిగా రాలే. రాకపోతే ఏమైందిలే ఆ దేవతా శక్తులు వినరా, సమర్పణ లేకుండా దేవతా శక్తి నీలో దిగితే నువ్వు రాక్షసుడు అవుతావు. నవనాసుడు వాళ్ళు అంతే కదా, సమర్పణ లేదు వాళ్ళకి, కొడుకులు ఉన్నాయి, ఆ దేవతా శక్తి దిగుతుంది వాళ్ళకి. ఆ దేవతా శక్తి ఏం ఆగదు, నువ్వు నీ తపస్సు చేసుకుంటే దిగుతుంది, అందరూ ఆపలేడు అది గుర్తుంచుకున్నా. అందులో ఇప్పుడు అసలు ఆపలేదు, ఎందుకంటే ఓవర్ మైండ్ చాలా దగ్గర తెచ్చిస్తుంది. కానీ రామకృష్ణ వచ్చిన ఒక మ్యాజిక్ పన్నాడు సాయి, మరి అరవింద కూడా అందులో ఇతర భార్య ఏమో, ఎందుకంటే వివేకానంద యొక్క గొంతుకే ఈ సాధనలన్నీ ఆయన చెప్పింది కనుక. ఏంటది సామూహికంగా చేస్తే తప్ప అది దింపకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి మేము అంతటి ఈ దేవతాశక్తులన్నీ కూడా వ్యక్తిగతంగా దిగవు. అదే దుర్గా సప్తశతి యొక్క కథ కూడా, దుర్గా అవతరణ కథ కూడా అదే. ఇంకొక ఇంటిగ్రల్ యోగాలో సమర్పణ యొక్క భావం ఇవాళ నేను చెప్పడానికి ట్రై చేశాను. ఒకవేళ ఆ సమర్పణ కరెక్ట్ గా జరగకపోతే మనకు వచ్చేటువంటి ప్రమాదాలు కూడా చెప్పాను నేను. కానీ ఆ ప్రమాదాలు అప్పుడు జరిగాయి అమ్మ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ ప్రమాదాలు ఎందుకు జరగవు అంటే ఆ దేవతా శక్తుల్ని మనలో దింపుకోయనంత సంకల్పం కూడా మనకి గ్యారంటీగా లేదు. రావణాసురుడు ఉంది కానీ 8000 సంవత్సరాల తర్వాత చేసుకోబడింది, ఇప్పుడు అంటే నీకు ఒంటరిగా ఆ శక్తి దిగాలి అంటే 1000 సంవత్సరాల నుంచి తప్పించాలి. మన అదృష్టం ఏంటి అంటే మనం 1000 సంవత్సరాలు బతకం, బతికితే మనం బతకగలిగేది 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు, నా అయితే 80 సంవత్సరాలు. అందులో 30 సంవత్సరం వరకు అసలు మనకి ఐడియా లేదు, ఇంకా మిగిలిందంట ఆ 50 సంవత్సరాల్లో ఇంకో 20 సంవత్సరాలు కుటుంబం గురించి పోతుంది, ఇంకెంత మిగిలింది 30 సంవత్సరాల్లో నిద్రలో పోతుంది 15. దాని తర్వాత మళ్ళీ స్నానాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎంత ఉన్నాయి, దాంట్లో ఇంకో అంటే మొత్తం మీద మీకు మహా ఒక 1 సంవత్సరం మిగులుతుంది సాధనకి. అంటే ఒక సంవత్సరంలో గ్యారంటీగా మీ అంతటి మీద దేవతా శక్తిని దింపుకోలేరు, అమ్మ లాంటి వాళ్ళు దింపరు. అంతటి మీరు భయపడిపోయి అమ్మో నేను ఒక్కడిని చేస్తే దేవతా శక్తి దిగిపోతుంది, మీరేం భయపడక్కర్లేదు దిగదు. సామూహికంగా చేస్తే గురువు గారు అందుకే ఉచితమైనటువంటి మాండవాలయుడు, నేను 100000 సంవత్సరాల సమయదానము ప్రయత్నిస్తున్నాను అని. అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు 100000 మంది కలిస్తే 100000 సంవత్సరాలు అయిపోతుంది, కలిస్తే 100000 మంది కలిస్తే. ఇప్పుడు గురువు గారు వాళ్ళు దార్జిలింగ్లో కూడా నాకు చెప్పింది ఏంటంటే 125000 మంది కలిసి కనుక కుండలి జాడన ప్రయోగానికి రెడీ అవ్వగలిగితే అప్పుడు సంస్కారం గ్యారంటీగా జరుగుతుంది. ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంది, ఇంటిగ్రేషన్ వ్యవస్థ ఉంది, ఇంత సమూహంలో ముఖ్యంగా ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలలో ఈ విషయాన్ని కనుక మనం చెప్పగలిగితే. కానీ ఆ విషయానికి నేను బీజారోపణ చేశాను, నేను గాయత్రి లలిత భాగవతం అనేటటువంటి పాటల్లో ఈ 3 ఇన్వాల్వ్ అయిపోతాయి మీకు. సమర్పణ యోగం. దాని తర్వాత ఒక గంట సేపు మీరు గాయత్రి మంత్ర జపం చేయటం వల్ల సమర్పణ యోగానికి మీరు ఇంకా దగ్గరికి వెళ్తారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటిది, మీరు సామూహికంగా చేస్తారు, గ్యారంటీగా ఉంటారు చేసేది. అసలు ఇంకా లాభం ఏంటి, ప్రతిసారి కొత్త కొత్త వాళ్ళతో చేస్తారు. మీరు కామన్ మనుషులు కొత్త, ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ వైబ్రేషన్స్ ఎవరికి వెళ్తాయి, అంతే కదా. కానీ సమూహంలో చేశారు మీరు, ఎప్పుడు చేసినా మీరు ఏం చేశారు, అంతట సామూహికత అనేటటువంటి లాభము ప్లస్ వ్యక్తిగత లాభము దీంతో కలుస్తాయి. గురువు మోసం అలా చెప్తారు, ఇంకా చివరికి బయట వాళ్ళకి ఎవరికి పెద్ద లాభం అవుతుందని నేనే అనుకోను. ఇంకా వాళ్ళు రెండు వేలుగా ఉండరు కదా, కానీ మనం ఒంటరిగా చేయకూడదు. మరి ఏం చేయాలి, వాళ్ళ గురువు నా తెలివితేటలు అనుకోకండి, ఇదంతా కదా అది గురువు యొక్క తెలివితేటలు. గురువు గారు ఎందుకు దానం అందుకు ప్రవేశపెట్టింది, చేసేవాడు రెగ్యులర్ గా చేస్తాడు ఇక, కానీ వాడు 10 మందిని పిలుస్తాడు గాయత్రీ. అందుకే ప్రతిసారి వీడి వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకంటే ప్రతిసారి చేస్తున్నాడుగా, మిగతా వాళ్ళు ఒకసారి వెళ్ళదు ఒకసారి ఇస్తారు వెళ్ళదు. ఇంకటి ఏమవుతుంది, వాళ్ళకి వైబ్రేషన్స్ యొక్క ఊపు తగ్గుతుంది. వాళ్ళు రెగ్యులర్ గా వచ్చారనుకో, ఒకసారి వచ్చాడు అనుకో వాడి జీవితంలో, కానీ అది కూడా నెక్స్ట్ బర్త్లో వాడిని దానికి సంస్కారానికి తగినట్టు ఏర్పడిపోతుంది. ఇంకంటే నెక్స్ట్ బర్త్లో చిన్న ప్రమాదం జరగనున్నది. మీకు చాలా సార్లు నేను భయపించాను కూడాను, కానీ అది భయపించటం కాదు ఫ్యాక్ట్. మనము కనుక గురువులు అనుకున్నటువంటి ఆ మినిమం స్థాయికి ఈసారి వెళ్ళకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్లో మానవేతర యూనియన్లోకి వెళ్తాం మనం ఖచ్చితంగా. అందులో మీరే అనుమాన పడకండి, ఎందుకంటే సిద్ధిసాయి టైంలోనే అలాంటి గురువులు ఉన్నప్పుడే మానవేతర యూనియన్లోకి పోయి అలాంటప్పుడు ఇప్పుడు అసలు గ్యారంటీ అది. ఎందుకంటే అప్పుడు ఉన్నంత భక్తి లేదు, అప్పుడు గురువు మీద ఉన్నటువంటి భక్తి లేదు. ఈ ప్రమాదం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని మనం చాలా తీవ్ర ప్రయత్నం చేయాలంటే ప్రతిరోజు కూడా ఈ వైబ్రేషన్స్ మనమే తగలాలండి. నా స్వార్థం నేను మీకు అర్థమైతే ఉంటుంది, నేను అప్పుడే మొదలైతే నేను అక్టోబర్ 12 నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఏదో విధంగా ఒక దృష్టి నేను కలుస్తూనే ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేసుకోండి, కేవలము ట్రాన్స్పోర్ట్కి 1-3 రోజులకి ఒకరోజు గ్యాప్ ఇస్తున్నాను నేను. మీకు ట్రాన్స్పోర్ట్ కావాలి, ఇప్పుడు నేను ఆచరిస్తున్నదే మీకు కూడా చెప్తాను. నేను మీరు ఏం చేసుకోవాలంటే ఇలాగే సాధ్యమైనంత వరకు ఈ యజ్ఞ ప్రక్రియ ఎక్కువ చేసుకోండి. ఒక ఆదివారం అనే కాకుండా ముందు ఆదివారాలు ఏమైనా మీరు అందుకో మీ ఇష్టం. నేను నాకేం పని లేదు, నా పని నేను చేసుకుంటున్నాను, దానికి కావలసినటువంటి వ్యాఖ్యలు కూడా నేను వేసుకుంటున్నాను. గుళ్ళకి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఎక్కువ ఏమైనా వెళ్ళే ఉన్నా ఇంటికి గుళ్ళకి నేను వెళ్ళి మీకు చెప్పింది నేను చేసుకున్నాను. వ్యక్తిగతంగా సాధన చేసుకోవద్దు, పిల్లల్లో సాధన చేసుకోవద్దు అంటే ఇంకా మీరు గుడికి, లేకపోతే మీ ఇంటిని గుడిలాగా మార్చగలగాలి. మీరు అంతమందిని మీరు ఆకర్షించగలగాలి, కానీ ఎంత ఆకర్షించినా గుడి లాంటి వాతావరణం ఇందుకు గ్యారంటీగా రాదు. ఎంత ప్రయత్నించినా అసంభవం. మీళ్ళని ఎలా మార్చమంటున్నాను, ఆశ్రమంలాగా మార్చుకోండి. ఇలాంటి కార్యక్రమాలు ఇళ్లలో పెట్టుకోండి. సామూహికమైనటువంటి మీరు లెక్చర్ పని నేను ఎక్కడ ఇస్తాను మాట్లాడి లెక్చర్ మీకు గతాలు పెట్టుకోండి, ప్రార్థనలు పెట్టుకోండి సామూహికంగా. అది కొట్టు కొట్లకి వెళ్ళాలి మీరు. మనకి ఇప్పుడు ఒక నాకు కోరిక ఏంటి అంటే మరి అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ డిసెంబర్ 3 రోజులలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక నెట్వర్క్ వచ్చేస్తుంది, అడ్రస్లు వచ్చేస్తాయి. మరి ఇప్పుడు మొన్న జరిగిన వాటి అడ్రస్లు అవి నాకు ఇంకా రాలేదు. చాలా వాళ్ళు ఎడ్యుకేషన్ ఫామ్ సెలెక్ట్ చేశారు, కానీ సంతకాలు లేవు. అంటే సెలెక్ట్ చేయించినటువంటి వాళ్ళు అంత కేర్లెస్ గా తీసుకున్నారు మన బాధ్యత రహితంగా. చాలా చోట్ల పేరు మాత్రమే ఉంది, అడ్రస్ లేదు. అంటే వాళ్ళు తిరిగి మనకు కాగితం ఇస్తున్నప్పుడు చూసిన బాధ్యత కూడా లేదు. ముందు అది మన గురువుకి దొరికే కష్ట అలాంటివి దొరుకుతుంది పాపం గురువులు. నేను చాలా బాగా చేశాను అనేటటువంటి అహంకారాలు కూడా ఎందుకు ఇచ్చేస్తున్నాను అంటే మీరు అది చాలా ముఖ్యం. నాకు సంకల్ప పత్రాలు నాకు చాలా ముఖ్యం, వాటి మీదే ఆధారపడి వాళ్ళని నేను డైరెక్ట్ గా అయినా కాంటాక్ట్ చేస్తాను లేకపోతే డ్రీమ్ ల్యాండ్ లో అయినా కాంటాక్ట్ చేస్తాను మీకు తెలియదు. అది కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. కృష్ణానంద ద్వారా ఇచ్చేటటువంటి క్లాసెస్ మీకు అర్థం కాదు. కొంచెమంటే పట్టణంలో ఉండేటటువంటిది భౌతిక బ్రెయిన్ కి దిగేటటువంటి మానసిక స్థితి ఇంకా నాకు రాలేదు. ఇంతకు నాకు అడ్రస్ మాత్రం కాదు, ఎందుకు అడ్రస్ లో వాళ్ళు సంతకం ఎందుకు అడుగుతున్నాను, సంతకం పెడితేనే చెప్ప తెలుగుతుంది. సంతకం పెట్టకుండా నేను ఎంత అమౌంట్ వేసా హాయిగా వేసేసుకోవచ్చు, నేను 10 లక్షల రూపాయలు పెట్టివచ్చు, మా బ్యాంక్ లో 10 లక్షలు ఉండొచ్చు విత్డ్రా చేయడానికి, కానీ నేను సంతకం పెట్టాను. అలాగే మీరు సంకల్పం తీసుకుని సంతకం పెట్టలేదు అనుకోండి. అందరూ వస్తారు, చాలా వస్తాయి. వస్తుండదు, ఇందువల్ల అది జరిగేది రకరకాలుగా జరుగుతాయి, వెళ్ళేది రకరకాలుగా వెళ్ళిపోయి. కానీ ఎన్ని రకాలుగా వెళ్ళినా మెయిన్ ఏంటి అంటే సాధన, అంటే సాధన యొక్క టైం పెంచాలి. ఇప్పుడు గురువు గారు కూడా అరవింద కూడా వీళ్ళంతా చూసిన సాధనే మానేవాళ్ళు. ఎందుకంటే నువ్వు సమర్పణ చేసుకున్నావు అన్నట్టు జీవాత్మక నేను సాధన చేయకుండా ఉండనివ్వదు. నువ్వు సాధన చేయకుండా ఉన్నావు అంటేనే అర్థం నువ్వు ఇంకా సమర్పణ చేసుకోలేదు అని అర్థం. కొద్దిగా అర్థం చేసుకోండి, సమర్పణ మాత్రం చాలా బాగా చేసుకోండి. పిల్లల్లో వాటిలో కార్యక్రమాల యొక్క వేగం పెరగాలి. ఎలాగా ఏంటి ఏ విధంగా చేసుకుంటారు ఖచ్చితంగా డిస్కస్ చేసుకుని నన్ను అడిగి మీరు పెట్టగలిగేది ఏదైనా ఉంటే కూర్చుని యజ్ఞపరించాలి మాత్రం ఇంకా ఆగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క బోర్డర్స్ దాటించి విశ్వగత పొందాలి. దానికి మీరు సమర్పణ చేసుకోండి. మీరు ధ్యానం చేసుకునేటప్పుడు అప్పుడు ఇది మేము అనుకుంటున్నాం, హే జీవాత్మ, దానికి ఏ పేరు పెట్టినా పర్వాలేదు, సాయి వాళ్ళు అందరూ కూడా ఆ జీవాత్మ తలంలోని వాళ్ళు, ఆ జీవాత్మ మనం సాయి తత్వానికి చెందిన వాళ్ళం, రవీంద్ర తత్వానికి చెందిన వాళ్ళం, శివశర్మ ఆచార్యుడికి చెందిన వాళ్ళం, లేకపోతే వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ఇంకో శక్తి ఉంది. ఖచ్చితంగా నాకు పెద్ద డౌట్ ఏంటంటే దానికి సంబంధించిన వాళ్ళమేమో మీరు అనుకరిస్తారని నేను చెప్పడం లేదు, కానీ ఆ మాత్రం దృఢ ఉండాలి మీకు. ఇవన్నీ జీవాత్మలు కదా, సాయి శరీరంలో జీవాత్మ ఉంది, అరవింద శరీరంలో జీవాత్మ ఉంది, వాళ్ళు ఇన్ని మ్యాజిటల్ చేశారు. కానీ జీవాత్మ వెనకటం ఉంది ఏదో ఇంకోటి. మరి మనం అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం, జీవాత్మగా లేకపోతే జీవాత్మ వెనకటం ఉన్నటువంటి ఆ తెలిపేది వారేమి అండి, దానికి సంబంధించిన వాళ్ళం మనకి తెలియదు. కానీ నేను గొప్పగా మేము ఈ జీవాత్మ అన్నిటికంటే గొప్ప అనుకున్నా మీ ఆచరణ వీళ్ళ లెవెల్లోకి ఎక్కాలి కనీసం ముందు. మనము ఓ అరవిందో లాగాను, శ్రీరామ్ శర్మ ఆచార్య లాగాను ఓ సంస్థ డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఆ వెనకాట ఉన్నటువంటి ఆత్మకి సంబంధించిన వాళ్ళు లాగే మనం పట్ల కాలిపెట్టుకున్నాం. సరేనా, జయ జీవితం శ్రీరామ్.